విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరందశ్రుతిజరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రయీపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాభ్యాం నవ యౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. జగద్ధాత్రీ వహన్ దేవీం ఆరిరాధయిషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. సమస్త సన్మంగళాని సంతు.
సూర్యోదయం అయిన వెంటనే కీచకుడు సుధేష్ణ అక్కగారు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళిపోయాడు. వెళ్ళి ద్రౌపదిని చూసి ఏదో రకంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ మళ్ళీ ఆవిడ ఏమైనా చికాకు పడుతుందేమో చిరాకు పడుతుందేమో అని ఆలోచిస్తూ వేటగాడి వలలో పడే జంకలాగా భయంకరమైనటువంటి కామబాణాలకి గురి అయి విచిత్రమైన ప్రవర్తన చేశాట. ఎలాగా? ఎవరితోనైనా ఎలుగెత్తి ఒక్కింత పని లేని వెంగలి పలుకు పలుకు మట్టి ఎలుండుంటి బిట్టుదాకక నేల అందందమునిగాళ్ళ నప్పళించు కడువికారంబుగా వడలల్ల విరుచుచు మలగి రెత్త కురెత్త చలగి నవ్వు. ఇతరేం చేస్తున్నట్ట? ఎవరితో పెడితే వాళ్ళు అక్కడ పని చేయడానికి వచ్చే వాళ్లతోటి పని లేకపోయినా ఉన్నట్టుగా బిగ్గరగా మాట్లాడతాడు. అంటే ఈవిని ఆకర్షించాల అందుకోసం. కాళ్ళకి మట్టిలుండేవి పూర్వం మగవాళ్ళకి ఆడవాళ్ళకి కూడా. ఇప్పుడు ఆడవాళ్ళకే బంగారం పెట్టి చేయించుకునే తాహత లేకుండా పోతుండే, ఇంకా మగవాళ్ళు ఏం వేయించుకుంటారు? అందువల్ల కాబోలు తీసి పారేశారు. కానీ వాడి కాలికి బంగారపు మట్టెలున్నాయి. ఆ మట్టెలు ఒకదానినొకటి తాకేటట్టుగా నేలని ముందు కాళ్లతో మీటుతాడు. ఒళ్ళంతా వికారంగా విరుచుకుని వ్యర్థంగా నవ్వుతాడు, నిష్కారణంగా నవ్వుతాడు. కొంతమందికి నవ్వుతారు, వీళ్ళ నవ్వు మండిపోను. ఎందుకు నవ్వుతారో వాళ్ళకే తెలియదు. ఇతగోడ కూడా అలాగే నవ్వుతున్నాడు నిష్కారణంగా. మెల్లగా పాట పాడుతూ చేతితో స్తంభం మీద తాళం వేస్తాడు. ఓ స్తంభం ఉంది అక్కడ, దాని మీద ఇలా తాళం వేస్తూ పాడతాడు. అక్కడక్కడే తిరుగుతాడు. దగ్గరలోనే తిరిగే సైరంధ్రి తనను చూడకపోవడానికి ఎంతో తల్లడిల్లిపోతున్నాడు, కలత చెందుతాడు. సైరంధ్రి ఇప్పటికొచ్చేమమ్మా మళ్ళీ ఈ గొడవ అంత ఎందుకు, ఇలా పట్టుకొచ్చే తల్లి. సైరంధ్రిని మాటి మాటికి కీచుకుడు ఈ విధంగా మోహంతో చూస్తున్నాడు. వాసుదేవ విలాసాలు చేస్తూ ఆ దుర్మార్గుడు ద్రౌపదిని సమీపించాడు. సమీపించి మెల్లిగా తప్పదనుకున్నట్టుగా ఇలా అన్నట్ట, ఓ సుందరీమణి సైరంధ్రి, నీ పాదపద్మాల దగ్గర చేరి ప్రతిరోజు నిన్ను సేవించే యోగ్యత లభిస్తే అది నా అదృష్టంగా భావిస్తాను. అది వాడి అదృష్టం. కేవలం నీ పాదాల దగ్గర పడుండే భాగ్యం ఉంటే చాలు. నీవు నేనంటేనే అంగీకరించవా? అసలు కామసుఖాల మీదే ఆసక్తి లేదా? నిజం చెప్పు. సూర్యుడినైన నావైపు ఒక్కసారి కన్నెత్తి చూస్తే నీ భాగ్యానికి ఏం లోటు ఉండదు. మాట్లాడితే నోటి ముత్యాలు రాలిపోవు. బేలా, నన్ను నిర్లక్ష్యం చేసి నా ప్రేమ, నా త్యాగం, నా సర్వస్వం వ్యర్థం చేస్తున్నావు. ఏమిటి ఇంత అన్యాయం చేయడానికి? నేనే పాపం చేశాను. నన్ను పొంది నీ ఇష్టం వచ్చినట్లు అంతులేని భోగాలు అనుభవించు. నిత్యలక్ష్మి అనే లతకి ఆధారమైన బ్రతుకంతా నీ ముఖమే అన్నట్టుగా ఈ పట్టణంలోని కాంతలంతా నిన్నే సేవించేటట్టుగా నన్ను సేవించన్నట. అంటే ఆవిడ ముఖం నిత్యం లక్ష్మీ నివాసమట. ఆ ముఖంలో లక్ష్మీ కళ ఉంది. పట్టణంలో ఉండే స్త్రీలందరినీ నిన్ను సేవించేలా చేస్తానంటున్నాడు వాడు. నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలే గాని ఈ ప్రపంచంలో ఉండే ప్రతి స్త్రీ చేత నీకు దాస్యం చేయిస్తాను. పైగా ఇంకో రహస్యం చెబుతున్నాను, నా శక్తి నీకు తెలియదు. ఏదో సామాన్యుడు నిన్ను కోరుకున్నాడు అనుకుంటున్నావేమో వెర్రిదానా. రాజుల నెల్ల ఉగ్ర సమరంపుల వ్రేల్మిటి నేర్చి పేర్చి ఈ భూజన కోటి నాదకు విభుత్వ సమగ్రత నాదరింప విభ్రాజిత రాజ్యతంత్రములు పాలన సేయుదునే నవీటికి రాజనగా నెపంబిడి విరాటునకుంతగా కూడు పెట్టుదున్. ఓ సైరంధ్రి, ఇంతకాలం నేనెవరినో నీకు చెప్పుకునే అవకాశం నువ్వు ఇవ్వలేదు. నేను భయంకరమైన యుద్ధాలు కనీసం 1000 చేశాను. ఈ 1000 యుద్ధాలలో రాజులందరినీ చిటికల్లో నాశనం చేశాను. నేను యుద్ధం చేయడానికి పెద్ద కష్టపడక్కర్లేదు. ఈ ప్రజాసమూహం అంతా నా ఆధిపత్యాన్ని అంగీకరిస్తూ ఉండగా విరాట్ రాజుగారు అనేవాడిని ఊరికే నామకే వస్తే రాజుగా పెట్టా. రాజనగా నెపంబిడి, రాజు అని ఒక వంక పెట్టి కూర్చోబెట్టా. విరాటునకుంతగా కూడు పెట్టుదు. ఈ విరాట్ రాజుగారు కూడెట్టేది నేను అన్నాడే. పరాకాష్ఠన వాడిది. నిజంగా వాడి బతుకు అలాగే ఉంది. విరాటుడిది పాపం. వీడే సేనాధిపతి, సర్వసైన్యం అన్ని వీడి దగ్గర ఉన్నాయి, బలం వీడి చేతిలో ఉన్నది. అందువల్ల శత్రువుల్ని జయించి డబ్బు పట్టుకొచ్చి మా బావగారిని పేరుకి రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టి రాజు అనే వంకతో పోషిస్తున్నాను. ఇంత అన్నం ఇంత ముద్ద పాడేస్తున్నాను. విరాటుడు అశక్తుడు, నేను ఔద్ధత్యం కలవాణ్ణి. నా పరాక్రమం గురించి తెలిసినవాడు ఎవడు కూడా మగవాడన్నవాడు నాతో యుద్ధం చేయడానికి ఎంతవరకు మళ్ళీ అడుగు పెట్టాడు. నీకు తెలియక వాళ్ళెవరో వీళ్ళెవరో రక్షిస్తారనుకుంటున్నావు. నిన్నే కాదు, ఇంకా 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 పేలుతున్నట్ట. ఏమని, నీ ఒకతవేళ ఇలా 10,000 వలచి పట్ట వెదకిన అడ్డంబై వచ్చి వలదునా ఇందేవాడు మగండు దీని నెరుగవకంటే. నిన్నే కాదు, ఇంకా నేను 10,000 మందిని గనక మోహించి బలాత్కారంగా చేపడితే ఈ సృష్టిలో వద్దు అని అడ్డం పెట్టే మగవాడు ఒకడు లేడు. విరాట్ రాజుగారి కొలువులునే కాదు, ఈ ప్రపంచంలోనే మగవాడు లేడు. నేను ఎదురొస్తే ఏ వీరుడు నాకు సాటికాడు. ఈ విషయం నీకు తెలియదు. ఇంకొకటి, ఇప్పటికే నువ్వు నా శక్తి గ్రహించావు. విరాటరాజు చూస్తూ ఉండగా నిండు కొలువులు అందరి ముందు కాలెత్తి నిన్ను తన్నితే ఒక్కడు కూడా కాదు కూడదన్నగలిగాడా? పరాక్రమవంతులైన భర్తలు 5 ఉన్నారన్నావు. ఏరి, వారి శక్తి సామర్థ్యాలు పట్టుదల ఎంతటో ఇప్పటికే తెలిసిపోయాయి. వాళ్ళకి చావ ఉంటే నిన్నే వచ్చేవారు. ఇంకా నిన్ను రక్షించేవారు ఎవరున్నారు? నా నుండి నువ్వు ఎలా తప్పించుకోగలవు? ఎక్కడికి వెళ్ళినా నిన్ను తప్పక పట్టుకుంటా. నువ్వు దాక్కోవడానికి పాతాళానికి వెళ్ళినా స్వర్గానికి వెళ్ళినా నిన్ను తీసుకొచ్చి పట్టుకుని అమాంతంగా సేకరిస్తాను. నువ్వు నా దృష్టిలో ఓ చిన్న జింక పిల్లవంతే. అనగా ఆ స్త్రీమూర్తి లోపల కొంత సంతోషించిందిట. ఎందుకని, వీడు ఏదో రకంగా సాయంకాలం బొట్టలోకి పిలుద్దాం అనుకుంటుంటే వీడే వచ్చాడు అనుకుని తమకించి ఉన్నాడు. ఇప్పుడు నేను మాట్లాడకపోయినా కష్టమే, ఎక్కువ మాట్లాడినా కష్టమే. వీడితో ఇదో పెద్ద గొడవ. వీడు రెచ్చిపోతే కార్యం పాడైపోతుంది, కార్యం పాడవకుండా వీడిని అదుపులో పెట్టాలి అని బాగా ఆలోచించి ఇలా అన్నదట. వల్లదన్ని ఎంత చెప్పినను వావిరివై కడువేగపాటుమై పలుమరు నెల్లడం దొడరపారెదు నీ హృదయం బునట్లక తలపు మనోజు తూపులకు తక్కటి చిత్తములంగడంగి విత్సల విడిసేత కర్జమే విచారము కోర్కికి కాని వావియే. వద్దురా అని ఎంత చెప్పినా ధూర్తత్వంతో తొందరపాటుతో ఎక్కడ పడితే అక్కడ నా వెనక పడతావు, పట్టుకోపోతావు. మన్మథ బాణాల విషయంలో మిగతా వాళ్ళు నీవులో సగం కూడా లేరనుకుంటున్నావా? వాళ్ళు అంత జాగ్రత్తగా ఉంటున్నారు. నీవు తొందరపాటు మనిషివి. స్త్రీలకు కూడా ప్రేమలుంటాయి, కానీ ఆడవాళ్ళు తొందరపడరు నీలాగా. అభిలాషకి ఆలోచనకి సంబంధం లేదా? ఎంత కోరిక ఉన్నా కాస్త ఆలోచన ఉండాలి, తొందరపడకు. సహజంగా పురుషులు మనస్సులో రవ్వంత ప్రేమ పుడితే దాచుకోలేక పైకి దాన్ని చాటి ప్రవర్తిస్తారు. కేవలం తమ మోహాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుంటారు. స్త్రీలకుండే ఇబ్బందులు వాళ్ళు ఎదురుగా పెట్టుకోరు, మనసులో పెట్టుకోరు. స్త్రీలు ఎంత మోహమైనా సరే అణుచుకుంటారు. ధైర్యం కలవారవడం చేత ఔచిత్యం విడిచి 10 మందిలో విచ్చలవిడిగా ప్రవర్తించరు. సరే, ఇవన్నీ ఓ పక్కన పెట్టు. స్త్రీ పురుష మనస్తత్వం ఎలా ఉంటుందని మూర్ఖుడు కనుక నీకు తెలియదు. ఇలా మూర్ఖుడని తిడుతోంది, అయినా వాడికి ఆనందంగానే ఉంది. ఇష్టం ఉంటే అలా ఉంటుంది, కష్టం ఉండదు. ఇట్నా ఇష్టం లేనప్పుడు వాళ్ళు ఏమన్నా వాళ్ళు మండుతుంది. రహస్యం చెడకుండా చెలరేగే నీ కోరికను ఎలా తీర్చుకోవాలో దానికి తగిన మార్గం ఆలోచించు. ఇక్కడ గొప్ప చమత్కారం మాట్లాడింది. అడరు నీదు కోరికి కనురూపమెట్టిది అట్టి భోగ భంగి ననుభవింపు. నీ కోరికకి తగిన రీతిలో ఫలితం అనుభవించు. నీ కోరికకి తగిన ఫలితం అనిపించంటే వాడేమనుకుంటున్నాడు, ఓహో నా కోరిక తీరుస్తానుంటుంది అనుకుంటున్నాడు. అదే నీ కోరికకి తగిన ఫలితం ఏమిటి? చావు ఒకటి, అది అనుభవించని వాడు ఇండైరెక్ట్గా చెబుతుంది. నీ పాపపు కోరికకి తగిన ఫలితం నువ్వు అనుభవిస్తావు సుమా అనగానే కీచకుడికి కొంచెం హృదయంలో పొంగిపోయాడు. నిన్నటిదాకా కనపడితే చాలు గైగైగిలాడిపోయింది, ఎంత మారిపోయింది. అందుకే ఆడవాళ్ళ హృదయాలు క్షణక్షణములు జవరాండ్ర చిత్తములు అన్నారు, నాకు తెలియలేదు, కంగారు పడిపోయాను. పాపం లోపలింత ప్రేమ పెట్టుకుని నేను నా వెనకాతల పడి నేను ముందుపడి తన్నినా సహించింది పాపం అని రకరకాలుగా భావించి, ఓ సుందరీమణి ఏం చేయమంటావు? మన్మధుడు నా ధైర్యాన్ని అపహరించాడు, ఇంకా ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? అయినా నువ్వు ఇంత ప్రేమ లోపల పెట్టుకుని ప్రీతిగా మాట్లాడే వాక్కులన్నీ నిన్నెక్కడ దాచావు? నువ్వు నన్ను ఇంత బాధించేసావు కదా. నిన్నటి నుంచి వాటి వరకు తిండి తిన్నానా, నిద్రపోయానా? నేను చూడు ఎలా చిక్కిపోయాను, 25 కేజీలు బరువు తగ్గిపోయా. 1800 కేజీలు ఉండేవాట, కాస్త తగ్గాడు పాపం. నువ్వు నన్నెంత బాధ పెట్టడం న్యాయం కాదు నీకు. సర్లే, అయినా మొత్తం మీద ఇప్పటికైనా నోరు విప్పి ప్రేమగా పలకరించావు, నీ ఆదేశం స్వీకరిస్తా. ఏ విధంగా ఎప్పుడు ఎక్కడ నా కోరిక తీరుస్తావో చెప్పు అని పలకగానే పాంచారి, అమ్మయ్యా నేను పన్నెన ఉచ్చుల్లో వీడు పడ్డాడు దిక్మాల అనుకుని చాలా ప్రేమ ఒలకబోసేస్తూ నిజానికి లోపలేమో మంట పైకి నటించడం. గొప్ప హీరోయిన్ అట ఆవిడ. ఆ సమయంలో మహాభయంకరమైన ద్వేషాన్ని అదుపులో పెట్టుకుంటూ రవ్వంత నాటకం ఆడుతూ వలపు పచరింపజేస్తూ ఇలా అంది, ఇంతోటి విషయం కూడా తెలియదు కీచిక, నీకు బుద్ధిబలం లేదు, దేహబలమే కాని కొండలా శరీరం పెంచావు, బాగా తిని రోజు 25,000 కోడిగుడ్లు తిని శరీరం పెంచావు కానీ దిక్కుమాలాడ బుర్ర పెంచరా. ఉత్తరలోనుగా గలపయో జముఖుల్ పగలెల్లా ప్రీతితో నృత్తము చేసిపోవ కమనీయ రహస్య నిధిన్ నిశీధి నీ వృత్తము కోనువారలకు వేడుకకు పట్టుకుచుండు నా గృహంబు గృహంబుత్తమము అత్తరంగునకు ఒంటిమయింతగ నీవు వచ్చిన. ఉత్తర మొదలైన కన్యకలంతా పగలంతా నాట్యం నేర్చుకుని వెళ్ళిపోతారు. ఇంకా దానితో పని లేదు గనక ఆ స్టేజీ ఉన్న రంగస్థలం ఉన్న ప్రదేశం రాత్రిపూట ఖాళీగా ఉంటుంది, ఒక్క కాపలవాడు ఉండడు అక్కడ. రహస్యంగా చరించాలనుకున్న వాళ్ళకి ఆ నర్తనశాల ఆహ్లాదానికి ఉనికిపట్టు, ఆనందంగా గడపాలనుకున్న వాళ్ళకి అదొక మంచి స్థలం, అది మనకు అనుకూలం, నా పనికి మరీ బాగా ఉపయోగపడుతుంది. అంచేత నువ్వు అక్కడికి ఒంటరిగా వస్తే అని అర్థోక్తులు ఆపేసింది. ఒంటరిగా వస్తే అని ఆపగానే వికసించేసింది ముఖం అని నన్నతోడు వికసిల్లుచు. ఆ ఒక్క ముక్కకి వాడి ముఖం అంతా చింకి చేయటం అయిపోయింది. ఏకంగా ఓ పద్మముఖి ఎంత మాట నేసో బాబోయ్, నేను తట్టుకోలేకపోతున్నాను, ఇది పగలాగా నిద్ర చేయికిల్లేసుకున్నాడు. నువ్వు నన్ను ఆ రీతిగా ఏలుకునేటట్టయితే నీ మాట ఆదేశంగా స్వీకరించి నిర్వర్తిస్తాను. నువ్వు ఎలా చెబుతావా, ఈ రాత్రికి ఈనాటి రాత్రి నేను ఒక్కడిని వస్తాను సంతోషంగా అనర్తనసరికి, ఇది నిశ్చయం. నువ్వు మాట మాత్రం తప్పకూడదు సోమా, 5 నిమిషాలు ఆలస్యంగా వస్తే నేను గిలగలు పట్టేసుకుంటాను. అనగా, ఇదో నువ్వు ఒక్కడే రావాలి, నేను రహస్యంగా చూస్తూ ఉంటాను, నువ్వు ఎవరినైనా తీసుకొస్తే మాత్రం నేను అక్కడ ఉండను, మాదంతా రహస్య వృత్తి. అంచేత నిక్కం పొలుగుతున్నాను, నేను ఒక క్షణం ఉండను, నువ్వు ఎవరినైనా తీసుకొస్తే అనగానే వాడు నవ్వి, నువ్వు పిలిచాక పనికి వాళ్ళని చెలికెత్తలనో పనివాళ్ళను వెంటబెట్టుకు వస్తానా, ఒంటరిగా నేనే సిద్ధంగా వస్తాను, కంగారు పడకు. అనగా, సరే సరే, మనమియ్యడ పెద్దయు పృద్ అనుమానము లేక మాటలాడుట తగదు, ఈ ఉనుపొమ్మేను నాదగు పనికి ఏగెదనని కమలపత్రానని. ఇంకెంతకంటే వాడితో మాట్లాడటానికి చికాక్గా ఉంది, అందుకని ఇంక ఎక్కువసేపు మాట్లాడకూడదు, ఎవరూ లేకుండా చూసి రహస్యంగా మాట్లాడే మీ మాత్రమేనా, ఇంకా ఎక్కువసేపు కనుక మనం మాట్లాడుకుంటే చూసి ఆడవాళ్ళకి అనుమానం వచ్చి మన ఇద్దరికీ మధ్యలో ఏదో ఒప్పందం కుదిరిందని గ్రహిస్తారు, ఇది బాగుండదు, నువ్వు పో నా దారి నే పోతా నా పనిలోకి అనగా వాడు ఆనందపడిపోయాడు. సమయం చెప్పిందిగా మరి, సంకేతం నిర్ణయించగానే ఆనందంతో సాయంత్రం రావాలి సుమాని మళ్ళీ మళ్ళీ టాటా వెనక్కి తిరిగి చూపు చూసుకుంటూ వెళ్ళలేక వెళ్ళలేక ఈ కుళ్ళిపోతూ వెళ్ళిపోయాడు. ద్రౌపది కూడా వంటింట్లోకి బయలుదేరింది అక్కడి నుంచి. వెళ్ళి మహానస గృహంలో మధ్యాహ్న సమయం వరకు కొంచెం వెయిట్ చేసి ఆ సమయంలో వెళ్ళింది. ఎందుకంటే అందరూ భోజనాలు పెట్టుకు తినేసి మూల పడుకుంటారు, అందుకని అక్కడికి వెళ్ళింది. అక్కడ ఎప్పుడు వస్తుందా ద్రౌపది అని ఎదురు చూస్తున్నాడు భీముడు. వంటింట్లో భోజనానికి వెళ్ళినట్టుగా వెళ్ళి అందరి భోజనాలు అయిపోయాక ఏమన్నా మిగిలితే నాకు కూడా పెట్టకూడదా ఓ వలలుడా అంది. అలాగే నీకెప్పుడు శేషాన్నమే కదా అంటున్నాడు ఆయన. శేషాన్నం అంటే భర్తలు తిన్నాక భార్య ఎప్పుడు మిగిలిన అన్నం తినేది పూర్వం, మరి ఇప్పుడంటే ముందు ఆవిడ తినేసిన తర్వాత దిక్కుమాలిన మొగుళ్ళు తింటున్నారు కానీ రోజులు వేరు. అంచేత శేషాన్నంలో ఇంత చమత్కారం ఉన్నది. అంచేత ఏది శేషాన్నం నీకు ఎప్పుడు తప్పదు కదా తినని చెప్పి అన్నట్టుగా అంటూ ఉండగా, నా కొరత తీర్చి వచ్చితి, నా కొరత తీర్చి వచ్చా అంటే నేను చేయవలసిన పని పూర్తి చేశాను, నా వంతు పని అయ్యింది, నీ కొరత ఇంకా నువ్వు చెయ్యవలసిన పని మిగిలింది, సూతునింతెగ చూడం ఇంకా కీచకుణ్ణి చంపడానికి, లోకంలో ఎవరికీ తెలియకుండా రహస్యంగా చెరించడానికి చక్కగా చీకటి రాత్రి కూడా సమకూడే అవకాశం వస్తుంది, ఇంకేం చేస్తావో చెప్పు, నీ పని మిగిలింది అని నవ్విని దరహిస్సత వదనుడై చిరునవ్వు నవ్వుతూ వృకోదరుడిలా అన్నాడు. వెరిదానా, నేనేం చేస్తానని నన్ను అడగడం ఎందుకు గాని, ఆ కీచకాధముడు నీవు ఏం మాట్లాడుకున్నారో ఉన్నదొన్నట్టు నాకు చెప్పు, నిన్ను నేను మెప్పిస్తానన్నట్ట, ఏం మాట్లాడుకున్నారో ఇప్పుడు చెప్పు నాకు ఉన్నదొన్నట్టుగా, ఆ ప్రకారంగా నేను నడుచుకుంటాను. వాడు అంగీకరించాడా, నర్తనశాలకి రావడానికి అంగీకరించాడా లేదా అనగా పాంచాలి సుధేష్ణ మందిరం దగ్గరికి తాను వెళ్ళడం, ఉచిత ఆసనం మీద కూర్చోవడం, సింహబలుడు సింగారించుకొని రావడం, రాత్రి జరిగినటువంటి విషయాలన్నిటికీ తాను కొంచెం బెదరడం, మళ్ళీ ధైర్యం తెచ్చుకోవడం, ఆ తర్వాత వాడు సామధాన భేద దండోపాయాలు చెప్పడం, నిన్ను రక్షించేవాడు ఎవడూ లేడని బెదిరించడం, ఇవన్నీ చెప్పిన తర్వాత తాను వాడికి రహస్యంగా ఎవ్వరూ లేకుండా నాట్య మండపానికి రమ్మని చెప్పడం అంతా వివరించింది. వాడు తప్పనిసరిగా వస్తాడు భీమసేన, నాకు వాడి సంగతి తెలుసు, పరమ కాముకుడు, నేను ఊ అంటే నిప్పుల్లో దూకడానికి సిద్ధంగా ఉన్నాడు వాడు. వచ్చిన తర్వాత ఇక ఏం చేస్తావో నీ ఇష్టం అందిట, మంచి పొంగిపోయాడు. ఆ సమయంలో భీముడు ఎలా ఉన్నాడంటే 5 బళ్ళతో పులిహోర పెట్టినా ఆయనకి అంత ఆనందం రాదు, సహజంగా ఆయనకి తిండంటే ఎక్కువ ఆనందం పాపం. ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది, ఆ కీచుకుని చంపడమే తిండి. వెంటనే ఏమన్నట్ట, ఆవిడకి అన్నం పెడుతూ కూడా ఒక్క క్షణం తన తను మరిచిపోయాడు. క్రోధం బప్రతికారమై హృదయముం గుంతింప అత్యంత చింతాధూతాత్ముడనైన నాకు పరమోత్సాహంబు సంధిల్ల దుస్సాధంబైన విరుద్ధ కార్యమిటులు ఆసన్నంపుగా సంఘటింతే ధర్మాత్మజుడాత్మెచ్చ పగసాధింప కాన్పల్పమే. ప్రతీకారానికి అవకాశం లేక కోపం హృదయాన్ని కుంగదీసేస్తోంది నన్ను, నిన్నటి నుంచి ప్రతీకారం చేయాలని లోపల బాధ. ఈ కీచకుడు నా భార్యను అంత అవమానం చేశాడు, ఈ దుర్మార్గుడిని పచ్చడి చెయ్యాలన్నంత కసింది, కానీ అవకాశం లేదు, అది వచ్చింది ఎప్పుడు. అందరికన్నీ అవకాశాలు ఉంటాయా, మరి ఉండవు. కోపం హృదయాన్ని పట్టుకుని కుంగదీసేస్తుంటే మహాబాధ పడిపోతున్నాను. సరే అని నిద్రలేదు, తిండి సహించట్లా. ఇంతలో నువ్వు మిక్కిలి ఉత్సాహం కలిగే మాట చెప్పావు. అవును, ఇంత కష్టసాధ్యమైన పని, విరుద్ధమైన కార్యం, అంత తేలిక చేయలేని కార్యక్రమాన్ని నువ్వు భలే సాధించుకొచ్చేసావు. సాయంకాలం దిక్కుమాలిన వాడు అక్కడికి రమ్మన్నావు కదా, ఇంకా ధర్మరాజు సంతోషించేలా పగ తీర్చి వాడిని ఎలా చంపుతానో చూసుకో అని కొంచెం ఆలోచించి మళ్ళీ అంటున్నట్ట. ఆ మూర్ఖుడు భయం లేకుండా, అంటే జంకు గొంకు లేకుండా ఏర్పాటు ప్రకారం ఒంటరిగా వస్తాడా రాడా? ఏమో ఈ సైరంధ్రి ఒంటరిగా రమ్మందంటే దీంట్లో ఏముందో అని భయపడి కొంత సైన్యం వెంట పెట్టుకొస్తాడా, లేక అసలు నిన్ను నమ్ముతాడా నమ్మడా? అనాలోచితంగా రహస్యం బయలుపెట్టేస్తాడేమో, లేకపోతే తీరా ఏ పనన్నా వచ్చి సాయంకాలానికి రావడానికి వీలుగుండ పడకుండా పోతుందేమో. ఇవన్నీ జరిగితే మొత్తం పనంతా వేస్టేగా, ఈ కష్టం అంతా వ్యర్థం. అయినా అలా ఎందుకు చేస్తాడు వాడు? ఎంతో నేర్పుతో మాట్లాడు, నువ్వు వాడిని అక్కడికి రమ్మని ఆకర్షించావు, పిలిచావు. అప్పుడు వాడిలో వచ్చిన సంతోషం చూసావు కదా నువ్వు, ఆ సంతోషాన్ని బట్టేనే వాడు వచ్చి తీరతాడు. ఇంకా పెసకడు, పైగా వాడు మూర్ఖుడు, మొండి బలం కలిగిన వాడికి తెరపు ఉండదు, భయం ఉండదు, ఒంటరిగా వచ్చేస్తాడు వాడు. అనుమానం ఉండదు, వచ్చేస్తాడు. ఇప్పుడు చెబుతున్నాడు అనమాట, వచ్చు మదాంధ వృత్తి నివారణ ఒక్కడు నాట్యశాలకు చొచ్చు నవశ్యములు వెదకి చూచి నన్నుంగని అప్పుడు సంగరం బిచ్చు మదీయ బాహుబలహీన బలుండయి నీకు ప్రీతిగా చొచ్చు అసంశయంబు ఇది విచారములన్నీయు ఇంక నేటికి. కీచకుడు మంచి మధోన్మాదంతో ఉన్నాడు, మన్మధోన్మాదంతో ఉన్నాడు. ఈ కారణం చేత కన్ను మిన్ను కానకుండా ఉన్నవాడు వచ్చి తీరతాడు. ఒక్కడే వచ్చి నర్తనశాలలో తప్పక ప్రవేశిస్తాడు. అక్కడ నీకోసం వెతుకుతాడు, నన్ను చూస్తాడు, అలిగి నాతో యుద్ధం చేస్తాడు. నా భుజబలంతో వాడి బలం తరిగి పచ్చడై చస్తాడు. వచ్చు యుద్ధమిచ్చు నా చేతిలో చచ్చు, ఇది ఆయన అన్నమాట. ఇందులో సందేహం లేదు, ఇక ఆలోచనలు కట్టిపెట్టు అని నిశ్చయించి భీముడు మళ్ళీ ఇలా అన్నట్ట. ఇప్పుడు వాడు రావాలి రాత్రికి, ఇంక కసి అంతకంతకు పెరిగిపోతుంది అన్నమాట. ఆ బలవంతుడు, పైగా వెటకారం, సొబగుండు అందగాడు. మన అందగాడని సాధారణంగా వెటకారంగా అంటాం అన్నమాట. ఈయన ఏమంటున్నాడు, బలియుండు ఆ సొబగుండు భావద భవ దర్ప భ్రాంతుడై వచ్చి నిశ్చల సర్వాంగతనున్న నన్నరసి నీ చందం బుగాకున్న ఆకులతో బొందెడు. అప్పుడు మండపము సంక్షోభింపగా లేదు కట్టలు కన్ బెబ్బులి కోలవ్రేసినటు లుగ్రాకారమే పారగన్. ఆ బలవంతుడు, ఆ మూర్ఖుడు, అందగాడు మన్మధోన్మాదంతో వచ్చి నిశ్చలంగా అక్కడ కూర్చున్న నన్ను ముట్టుకుంటాడు. నువ్వు కాదని తెలియగానే కలత చెందుతాడు. అప్పుడు నేను బాణం దెబ్బతిన్న పులి రెచ్చిపోయి మెదకు దూకినట్టుగా వాడి మెదకు దూకేసి వాడిని మండపం అంతా సంక్షోభించేలా యుద్ధం చేస్తానంటాడు. మండపం కూలగొట్టేస్తాను, అంతే. వాడి మీద ఘోర యుద్ధం చేసేస్తాను, చిత్రవధ చేసేస్తాను వాడిని. రెచ్చిపోతున్నాడు, ఇంకా స్తంభాలు పీకి వాడితో బాధేస్తా అవసరమైతే ఆ మొత్తం మండపం అంతా ఏమైనా సరే సంక్షోభించిపోవాలి. ఒకవేళ నేను తీవ్రంగా లేచినప్పుడు వాడు తెలుసుకుని వెనకంజ వేశాడా, డేగ కాకిని పట్టుకున్నట్టుగా ఒడిసి పట్టి చీరి ఎండ వేసేస్తా, పైకి ఉరికేస్తా, వాడు హడిలిపోయేటప్పుడుగా మెడనరం పట్టుకుని తిప్పేస్తా, నీ కోరిక తీరేటట్టుగా ఖండఖండాలు చేసేస్తా. నా బాహుబలానికి పారిపోక రవ్వంత యుద్ధం ఇచ్చాడా? యుద్ధంలో భీముడికి ఎదురుగా నిలబడి అతనికి కోపం తెప్పించే పరిస్థితి ఎవరికీ లేదట ఆ రోజుల్లో, ఎవరో కొద్ది మందికి తప్ప. ఒకవేళ రవ్వంత కోపం తెప్పించేలా యుద్ధం చేశాడా విను చెబుతున్న ద్రౌపది, వాడు ఎదురు తిరిగితే మాత్రం ఇక నన్ను ఎవడు పట్టుకోలేడు. అవనీ చక్రము సంచలింపగ దివం బల్లాడ ఆశాచయం భవధూతంబుగా గోత్ర శైల నికరం బాకంపముంబంత అర్ణవముల్ ఘోర్ణవమంత క్రోధము కృతార్థత్వంబు నందించి చిత్రవధ ప్రౌఢి వహించి సూతునకు రౌద్రం వేర్పడం చూపుదన్. భూమండలం మొత్తం గజగజ వణికిపోయేట్టుగా భీముడు నడిస్తే ఒక్కొక్కప్పుడు భూమి కంపిస్తుంది, అది ఆయన పరాక్రమం. వాడితో యుద్ధం చేస్తా, వాడు రెచ్చి ఎదురు పెడితే, ఎదురు నిలబడి పోరాడితే భూమి కంపించేలాగా, ఆకాశం అల్లాడేలాగా, దిక్కులు మారుమోగేలాగా, మొత్తం పర్వతాలు ఆకులపాటు పొందేలాగా, మొత్తం సముద్రాలన్నీ పెద్ద పెద్ద కెరటాలతో తుఫాను ఉప్పెను వచ్చిపోయేలాగా నా కోపం అంటే ఏమిటో చూపించి, నా కోపం వస్తే ఆ కోపం ఎలా సార్థకమవుతుందో తెలియజేసి ఆ దుర్మార్గుణ్ణి తిరుగుడు పడేలా చేస్తా, చిత్రవధ చేసేస్తాను. భవిష్యత్తులో భీముడి కోపం అంటే ఏమిటో ప్రపంచానికి తెలిసి మళ్ళీ నా జోలికి ఒక్కడు కూడా రాడు. కోపాటోపం దీపింపచేస్తాను అనగానే పాంచాలికి హృదయం కనిపించిపోయింది. నీ అమ్మగారు వాడు అలా యుద్ధం చేసే పడమైతే నిన్నే బాధేద్దువు, ఇప్పుడు ఆ మండపం పగిలిపోయేలా యుద్ధం చేసేసి, లేకపోతే మొత్తం సముద్రాలు కూర్నిల్లేలా యుద్ధం చేస్తే మొత్తం అందరికీ తెలిసిపోయి విరాటరాజు నగరంలో వాళ్ళందరూ వచ్చి పడిపోతారు. అప్పుడు తీవ్ర క్రోధం మన గుప్తత్వానికి బాధ. ఇంత కష్టపడింది దేనికి? మనం బయట రెండో ప్రపంచంలో రెండో కంటాడికి తెలియకూడదు. నువ్వేమో యుద్ధం చేసేస్తానంటున్నావు. ఇదిగో నీకు ఒక మాట చెబుతున్నానయ్యా, నువ్వు ప్రియాతి ప్రియమైన భర్తవి గనక నువ్వు చంపితే చంపు, లేకపోతే మాని నాకు ఇష్టమే, కానీ మహిమోదధి ధర్మ సుతుండు దీనికి పొంద పూజనులు నింద ఒనర్పగా నేనొనర్చు ఈ చెవ్వకు నీవు నల్కమెయ్యి చేసిన ఆ పని గూఢ వృత్తికి దవ్వగునేని ఈ అభిమతం పొడగూడియు నిష్ఫలం బగున్. గిట్టని వారు ఇప్పటికే మన గురించి చాలా బాధలు పెడుతూ మనల్ని పదే పదే వెటకారం వాడుతూ నవ్వుతున్నారు. ఇప్పుడు నువ్వు కీచుకుండి చంపి బయటపడితే వాళ్ళంతా మనతోచి పక్కపక్కనవుతారు, నీ మొహం మీరేం చేయగలరా చవటలంటారు. అంటే గిట్టని వారికి నవ్వే అవకాశం ఇస్తున్నాం. మహాత్ముడైన ధర్మరాజు వ్యధ చెందుతాడు, ప్రజలు నిందిస్తారు. ఈ ద్రౌపది తిన్నగా ఉండక మొగుడిని రెచ్చగొట్టింది, వాడు మొత్తం అరణ్యవాస అజ్ఞాతవాసాలన్నీ పాడు చేశాడు అని. నేను చేయించే ఈ పోరులో నువ్వు కోపంతో చేసే పని వల్ల ఈ కీచక సంహారం రహస్యంగా జరగకపోతే ఆ కీచక సంహారం అనే కార్యం జరిగి కూడా వ్యర్థమే. అజ్ఞాతవాసం భంగం అవడం వల్ల కీచుకుని చంపడం అనే కోరిక నెరవేరుతుంది, కానీ మిగతా పని అంతా పాడైపోతుందిగా. కాబట్టి రహస్యం బయటపడకుండా కీచుకుని సంహరించాలి, అది నా అభిష్టం. అలా కాకపోతే అసలు ఈ పనే వద్దు అనగా ఆయన చిరునవ్వు నవ్వి తగ్గాడు. కొంత సింహపురుడు పొగరెక్కి నన్ను ఎదిరించి నిలిచాడనుకో, అప్పుడు పరాక్రమంతో వాడితో పోరాడాలి. అప్పుడు ప్రకాశంగా ఏదో ఇంట్లో రహస్యంగా చరివిడి ముద్ద చేసినట్టు చేస్తామా? యుద్ధం చేయ కుదురుతుందా? దుర్మార్గుణ్ణి చంపేటప్పుడు రహస్యమా మెల్లగానా నిశ్శబ్దమా అనేది ఎలా కుదురుతుంది? ఆ ఆలోచన నాకు వస్తుందో రాదో, అయినా నువ్వు చెప్పినట్టుగా గుర్తుంచుకుని నాకు చేతనైనంత వరకు రవ్వంత తేలికగానే యుద్ధం చేస్తాను, వాడిని సంహరించేందుకు చూస్తాను అనగానే పోన్లే ఆ మాట అన్నావు చాలని జయలక్ష్మిం చేకొనుమని దీవించి జయలక్ష్మిని చేపట్టు అందట. నేను ఒక కుర్రాడిని జయలక్ష్మి నిన్ను భరించుగాక అన్నాను. జయలక్ష్మి ఏ క్లాస్ చదువుతుందని అడిగాడు వాడు. ఎవడు దృష్టి వాడిది అక్కడ జయలక్ష్మి అంటే అదే అంచేత జయలక్ష్మిని స్వీకరించు అంటే నీకు యుద్ధంలో విజయం నిన్ను వరించుగాక అని ద్రౌపది దీవించింది. భార్య భర్తని దీవించచ్చా? అభినందన పూర్వకంగా ఎవడు ఎవరినైనా దీవించవచ్చు, ఒక్క గురువుల్ని తప్ప. ఈ గురువుని మాత్రం ఈ సృష్టిలో ఎవరికి దీవించే అర్హత లేదు, తక్కిన ఎవరినైనా దీవించవచ్చు. పొరపాటు కూడా గురువు చేత దండం పెట్టించుకుంటే 1000 జన్మల పుణ్యం మొత్తం నాశనం అయిపోతుంది, అది చాలా భయంకరం. అదొక్కడు తప్ప తక్కిన వాళ్ళందరి చేత. ఒక్క బ్రహ్మస్థానంలో ఉన్నప్పుడు మాత్రమే గురువు కూడా దండం పెట్టచ్చు. బ్రహ్మస్థానం అంటే ఏంటంటే, ఇప్పుడు గురువు గారికి కూడా ఏ శిష్యుడైనా పెళ్లి చేయించాడు అనుకోండి, ఆ పెళ్లి చేయించేటప్పుడు బ్రహ్మవాడు, అప్పుడు ఒక్కసారి మాత్రం దండం పెట్టచ్చు. తద్దినానికి భోక్తగా వస్తే మాత్రం గురువు అయినా వాడికి దండం పెట్టచ్చు. తక్కిన వేళల్లో గురువు చేత నమస్కారం పొందడం అంటే వాడి చేతులారా తన తపశ్శక్తి అంతా వాడికిచ్చి నరకం పాలవడమే. అందుకే గురువు గవుక్కు చెయ్యి దండం పెడితే బాబోయ్ మమ్మల్ని దీవించండి దండం పెట్టగానే చెప్పాలట, వీడి దిక్కుమాలడు మర్చిపోయి దండం పెడితే. అంచేత ద్రౌపది ఇక్కడ అభినందన పూర్వకమైన దేవనిచ్చింది. ఇంకేసేపు ఆకూడదు, భోజనం వంకెట్టి గంటసేపు కూర్చోబెడితే అక్కడ ఆవిడకి అనుమానం వస్తుంది అని చకచక లోపలికి వెళ్ళిపోయింది. భీముడు కూడా మంచి నిశ్చయంతో ఎప్పుడు అవుతుందా రాత్రి అని ఉత్సాహంగా ఉంది. అక్కడ కీచకుడు వాడి పరిస్థితి చూడండి, ద్రౌపది యొక్క లావణ్యం తలుసుకున్నాడు, ఆవిడ మనస్సు రూపంలో నిలబెట్టుకున్నాడు. ఆమె కాళ్ల నడక తీరు చూసుకున్నాడు. సుకుమారమైన చేతులు గుర్తొస్తున్నాయి. ఆమె లీలా విలాసాలు, ఆమె చేష్టలు మనస్సులోకి వచ్చేస్తున్నాయి. ఆమె మాటలు ఆవిడ ముత్యాల్లాంటి పళ్ళవరస. ఏ పేస్టు వాడకుండానే ఆ రోజుల్లో ముత్యాల్లో ఉండేవాడు ఆవిడ పళ్ళు. దిక్కుమాల పేస్టులు వచ్చాక మొత్తం పళ్ళు కూడా పుచ్చాయి. అందంగా చక్కగా ఉన్న ఆ పళ్ళవరస ఇలా ఒకటేమిటి, అవన్నీ వాడి హృదయంలోకి వచ్చేసి వాడి పరిస్థితి ఎలా ఉందంటే, తలరు అలందురున్ నవయు తాపరం పునవెచ్చనూర్చు మేనలయగనల్లవోవు వెగడందు కలంగు పరిభ్రమించు కొందలపొడు తల్లడం బడరి ధైర్యముదూలిన బెగ్గడిల్లు విచ్చలవిడి పేర్చు నివ్వగల సందటి డందము కంది చేర్పడున్. ఈ సింహబలుడు ద్రౌపది మీద వరహంతో కంపించిపోతాడు. అలందురున్ దుఃఖిస్తాడు, అయ్యో ఈ సాయంత్రం దాకా అట్టే పెట్టింది, బలవంతగా రాకొచ్చేసి వదిలిపోయేదేమో అని ఏడుపు. తాపంతో మన్మథాధిక్యతతో నిట్టూర్పులు విడుస్తాడు. శరీరం అలిసిపోయి చెమట పట్టేస్తూ ఉంటే అటు ఇటు తిరుగుతాడు. భయపడతాడు, మళ్ళీ కలతబడిపోతాడు. మళ్ళీ అటు ఇటు పచారులు చేస్తాడు, శోకిస్తాడు. భయంతో మళ్ళీ ధైర్యం దిగజారిపోతూ ఉంటే ఏడుస్తాడు, జంకిపోతాడు. ఈ పిచ్చ వాడిని పట్టేసింది. అయ్యో ఈ మాలిని నన్ను సంతృప్తిపరిచి తాత్కాలికంగా గెంటీయడానికి ఇలా అందా, రాత్రికి రాత్రి పిచాన ఎత్తేది కదా, నా ఈ ఊరు వదిలేసిపోదు కదా, ఇచ్చిన మాట ప్రకారం నర్తనశాలకు వస్తుందా, వచ్చినా ఇంతకు ముందులాగా ఇంపుగా మాట్లాడుతుందా, మళ్ళీ తన్ని తోసేసిపోతుందా, మంచి బలంగా ఉంది అలా సన్నగా ఉంది కానీ దుంపదగా నిన్న తోసింది కిలోమీటర్ దూరం పడ్డా, అలా తోయ్యదు కదా, ఆ తోస్తే మాత్రం నేను సామాన్యుడినే గట్టిగా పట్టి రెక్కిపారేను. ఐదుగురు భర్తలున్నారంది పైగా, గంధర్వు లేవురు కలరని చెప్పి ఆమె నెలతుకము ఆటలు నిక్కమొక్కో. ఐదుగురు మొగుళ్ళున్నారు గంధర్వులు అన్నది, అదంతా నిజమైనా వాళ్ళని కాదు, కొంప తీసి అక్కడికి తరలించదు కదా, అందుకే ఒంటరి గారమ్మంది తప్పించుకోవడానికి ఇలా చెప్పిందా, నిజం చెప్పిందా. ఈ రాత్రి కనుక అన్న ప్రకారం నర్తనశాలకు రాకపోతే నాకు మనస్సు ప్రాణంలో ప్రాణం నిలబడతాయా. మళ్ళీ అంతలోనే అలా రాకుండా ఎందుకు మంతుంది, కట్టిడి ఏ ఆల్లతాంగి, అంత దుర్మార్గురాలా, అంత కటిక వ్యక్తే, పాపం చాలి ఉంది. అయినా నా అందానికి మెచ్చుకుని ఎందరో స్త్రీలు రకరకాల వస్తువులు కానుకలు ఇస్తారు, ఈవిడంతా ఊరికే ఒకేసారి లొంగిపోకూడదు గనక అలా నటించింది తప్ప అనుకుంటాడు. సంచలిస్తాడు, అడిగాసేమో అనుకుంటాడు, వెనక్కి వస్తాడు, చిచ్చి ఇప్పటికిప్పుడే వెళ్ళిపోయి బలవంతంగా తీసుకొచ్చేస్తే వదిలిపోతుందా అనుకుంటాడు. మళ్ళీ అన్నమాటకు నిలబడాలనుకుంటాడు. అక్కడ ఒక పొద ఉంది ఆయనకి, మంచి ఉద్యానవనంలో పొదలోకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినా ఒక్క పోతగానే ఉంది. మళ్ళీ అక్కడి నుంచి మామిడి చెట్ల దగ్గరికి వెళ్ళాడు. వీడికి ఆ పూట ఎలా ఉందంటే, ఉద్యానవన విహారంలో వీడు వెళ్ళిన చోటలో జంటలే, చిలక గోరింక తిరుగుతున్నాయి, కోకిలలు తిరుగుతున్నాయి, కాకులు కుహు కుహు తిరుగుతున్నాయి, ఇవన్నీ జంటగా తిరుగుతున్నాయి, నేను ఒంటరిగా ఇక్కడ పడున్నాను, ఓరి మన్మధుడా ఎంత తుంటరి వాడువురా అనుకుంటాడు. ఆ సుడిగాలి పుప్పొడి పట్టుకొచ్చి కళ్ళల్లో ముక్కుల్లో వేసిందిట. ఈ ఘాటు సమయంలో ఆ పరమసుందరీమణి ఉంటే నా కళ్ళల్లో పడిన పుప్పొడిని ఉప్పును ఊది తొలగించేది కదా అనుకుంటాడు. అంతేగాని కళ్ళలో పోటు పొడుస్తుంది లేదు. ఈ విధంగా నానా బాధ పడుతూ విలాసోద్యానం తిరిగాడు. ఇంతలో ఒక మొగతుంబెద ఆడతుంబెద కలిసి చంకారం చేసుకుంటున్నాయి. చక్కగా అమ్మాయి వచ్చుంటే ఇద్దరం కలిసి పాటలు పాడుకునేవాళ్ళం కదా అనుకుంటాడు. పక్కనే ఒక కొలను ఉందిట, ఆ కొలను నిండా తామర పువ్వులు ఉన్నాయి. ఈ తామర పువ్వుల కొలనులో జల్లకాలాటలలోని పాడుకునే మీద నీళ్లు తల్లుకుందాం కదా, రాకుండా పోయింది, పగలంతా నన్ను అన్యాయం చేసింది అనుకుంటాడు. ఈ విధంగా వలవంతతో గిలగిల గిలగిల కొట్టేసుకుంటున్నాడు ఆయన. నిజంగా ఆ పరమసుందరీమణి నన్ను గనక ప్రేమిస్తే ఈ అఖండ భూమండలం అంతా నా నెత్తిమీద పెట్టుకున్నట్టే కదా, ఆ సుందరీమణి నాతో మాట్లాడితే వీణ మీటినట్టే కదా, ఆ సుందరీమణి చెయ్యి నా చేతిలో పడితే దాని ముందు ఇంద్రుడి సింహాసనం తక్కువ కదా అనుకుంటూ ఉండగా మధ్యాహ్నం అయ్యింది. మాయ రవియేల కృంకడుకోయను, ఓరి దిక్కుమాలంట సూర్యుడా, మాయ సూర్యుడా, ఇంకా నువ్వు దిగవేమిరా, మధ్యాహ్నం అయింది ఎంత చేసి అనుకుంటాట. ఇట్టేల తడసెనోయను, ఇంకా లిస్యం చేస్తాడేమో అనుకుంటాడు. గృంకం బోయడు చూ. ఇప్పుడు ఇంకా చేపట్ల కుంగిపోతాడు. సూర్యుడు అస్తమిస్తాడు అనుకుంటాడు. అనుదా ఎవరచనను నన్ను తిక్కుమలాడు. పగ సాధించి ఏడిపిస్తున్నాడని కాసేపు అనుకుంటాడు. మనోజతాపము పేర్మిన్. ఈ విధంగా ఆ స్త్రీ వ్యామోహంతో ఎంత బాధపడిపోతున్నాడు. మళ్ళీ అనుకుంటున్నట్ట దివమకాని ఇంక భువనం పునందిట వట్టి రాత్రి లేని ఎట్టుగా చేసెనొక్క విధి విశేషించి నాక కాడ నేడ దివము సాగి నిలిచెనొక్కో. లోకంలో ఇంకా పగలే కాని రాత్రి లేకుండా కొంపదీసి ఇవాళ నుంచే బ్రహ్మదేవుడు చేశాడా ఏమిటి? ఇవాళ నుంచి పగలు తప్ప రాత్రి లేకుండా మార్చేసాడేమో దిక్కుమాలిన వాడు. ప్రత్యేకంగా నా కోసమే ఈరోజు ఈ పగలు ఇంత దీర్ఘమయ్యిందా? ఏం తగదు ఇంకా. అలా చూస్తూ కూర్చుంటాడు. కూర్చుంటే సూర్యుడు తగ్గిపోతాడా కిందకి అని ఈ విధంగా అస్తమింప చెయ్యడానికి వీలు లేని సూర్యుడికే చూసి తగ్గు పడమరకి దిగు అస్తమించు చీకటి పడాలి అని కోరుకుంటూ కోరుకుంటూ సల్లని శజ్జ మీద కూర్చుని దుఃఖించి పరితపించి ఆరాటపడి తిరిగి ఒళ్ళంతా సుగంధ ద్రవ్యాలు పూసుకుని పన్నీరు స్నానమాడి అధిక పరితాపం పొంది ధైర్యం వశం కాక ద్రౌపది దగ్గరికి వెళ్ళిపోదామని కాసేపు వెళితే బాగుండదు అన్నమాటకు నిలబడాలి, ఒక్క పూటన్నా నిలబడకపోతే అలాగని మరి కాసేపు ఈ విధంగా పరితపిస్తున్నాడు. ఎంతలో వాడి హృదయ పద్మం ముగుళించుకుపోయేలాగా సూర్యాస్తమయం జరిగింది. అక్కడున్న పద్మాకరంలో ఉండే పద్మాలన్నీ చక్కగా ముడుచుకుపోయాయి. మెల్లగా సూర్యాస్తమయం వచ్చింది. సూర్యచంద్రుడు ఇద్దరు కూడా పరస్పర విరుద్ధం గలవాళ్ళు. సూర్యుడు వస్తే చంద్రుడు కనపడ్డు, చంద్రుడు వస్తే సూర్యుడు కనపడ్డు. వాళ్ళిద్దరూ ఒకేసారి ఆకాశంలో మధ్యాహ్నం పూట కనపడరు. సూర్యుడు తన దగ్గరకు రాగానే పడమర దిక్కనే స్త్రీ ఎర్రబడిందట. ఎప్పుడైనా పడమర చూడండి, అస్తమించేటప్పుడు ఎర్రగా ఉంటుంది. అది ఎలా ఉందట, సూర్యుడు అనే భర్త దగ్గరికి రావడం వల్ల పడమర దిక్కనేటటువంటి స్త్రీకి అనురాగం పెరిగి ఆ అనురాగమే రాగం అంటే ఎర్రగా మారింది అన్నట్టుగా ఉంది. ముఖం ఎర్రబడిందట. భర్త దగ్గరకు వస్తే సిగ్గు వల్ల కొంతమంది ముఖాలు ఎర్రబడతాయి. అలా ఎర్రబడిందేమో అన్నట్టుగా పడమర దిక్కు కనపడుతోంది. మెల్లమెల్లగా చుక్కలు పైకి వస్తున్నాయి. లెక్కకు మిక్కిలిగా చుక్కలు దిక్కులంతా అలుముకుంటున్నాయి. చక్రవాక పక్షులు కుహు అని కూస్తూ నివాస స్థానాలు వెతుక్కుంటున్నాయి. భూమి క్రమంగా ఎరుపెక్కుతోంది. దీపాల కాంతి మెరుగెక్కుతోంది. నగర వీధుల్లో సందడి తగ్గిపోయింది. విటుల మనస్సుల్లో గర్వం పెరిగింది. జారులు చోరులు సంతోషించేటట్లు చంద్రుడు అస్తమించాట. ఆశ్చర్యం ఏంటంటే ఆ రోజు చంద్రుడు కూడా అదృష్టం బాగుండి వెళ్ళకి తగ్గిపోయాడు. సూర్యుడు అస్తమించిన తర్వాత చంద్రుడు రావాలిగా, చీకటి ఎవరికి కనపడకూడదు కావాలి. అందుకని చెప్పేసి చంద్రాస్తమయం కూడా అయ్యింది. ఏది మెట్టో ఏది పల్లమో తెలియటలా. పెనుమిర్రిది పల్లం బిది అనకుండగా ఏది మెట్టో ఏది పల్లమో తెలియటంలా. లోపల వెలుపుల తేడా తెలియటంలా. ఇంట్లో ఎలా ఉందో బయట ఎలా ఉంది. ఇప్పటికి వల్ల ఎలక్ట్రిసిటీ లేదుగా. కళ్ళు తెరిచినా మూసినా ఒక రకంగానే ఉంది. ఇళ్లలో కాగడాలు మణిదీపాలు ఉంటే తప్ప, లేకపోతే ఇళ్ళన్నీ చీకటి పడిపోతున్నాయి. ఆ సమయంలో ఆ కురుసోదరి మెల్లిగా నెత్తి మీద నల్లని ముసుగేసుకుని చీకట్లో వెళ్ళేటప్పుడు నల్లని బట్టలు వేసుకెళ్ళాలి. తెల్లని బట్టలు వేసుకెడితే ప్రపంచం అందరూ తెలుస్తారు. అందుకని భీముడి దగ్గరికి వెళ్ళి సమయం అయ్యింది, మనం రమ్మన్న టైంకి వాడు వస్తాడు, మంచి రాత్రి సమయం చూసాడు పిలిచాను, వాడు వస్తాడు. రానగానే అప్పటి వరకు పడుకున్నట్టు ఆయన, అతడు పెండ్లికి పిలిచిన ఎట్లు వికచ హృదయుడయి. పెళ్లికి పిలిస్తే ఎంత ఆనందం కలుగుతుందో అంత ఆనందం కలిగిందట ఆయన గారికి. పాపం చక్కగా జుట్టంతా తీసి జడ వేయించుకున్నట్ట ద్రౌపది చేత, పువ్వులు పెట్టుకున్నట్ట, చీర కట్టుకున్నట్ట. వాడు రాగానే కొంచెం సరదా ఆటలాడుకోవాలి, ఒకేసారి డిస్కౌంట్ తీసుకుంటే బాగుండదు. అందుకని అందంగా అలంకరించుకున్నాడు. సాధారణంగా భీముడు గొప్పతనం చాలా మంది తెలియదు. ఆడవాళ్ళు అచ్చం ద్రౌపది ఎలా మాట్లాడుతుందో అలా మిమిక్రీ ఆర్టిస్టులు ఆయన గొప్పవాడు లేడు. అంత బాగా మాట్లాడగలిగిన ఆయన ద్రౌపది ఎలా మాట్లాడమంటావు అని ఆవిడ మాటలు కూడా ఇమిటేట్ చేసి అక్కడి నుంచి బయలుదేరాడు. ఆవిడ చెయ్యిచ్చిందిట, హ్యాండ్ ఇచ్చింది అనమాట, ఇంగ్లీష్ హ్యాండ్గా తెలుగులో చెయ్యిచ్చింది. ఆవిడ నడుస్తూ తీసుకెడుతుంది. నడకలో వింతతనం కనపడకుండా, యుద్ధానికి వెడుతున్న తొందర కూడా కనపడకుండా, కోపోద్రేకం ఇతరులకు తెలియకుండా భీముడు విక్రమ గంభీరుడై తన భార్య ఆమెని చెయ్యి పుచ్చుకుని నర్తనశాలకు వెళ్ళాడు. నర్తనశాల ఎలా ఉందిట, మూర్ఖుడి హృదయంలో ఉందట. మూర్ఖుడి హృదయంలో చీకటి తప్పే ఉండదు, చదువులేదుగా వాడు అజ్ఞాని ఏం చెప్పినా వెండవాడు. అంచేత మూర్ఖుడి హృదయంలో కటిక చీకటిగా ఉంది. అలాగే ప్రౌఢకాంత యొక్క వలపు కొంతమంది మనసులో ప్రేమ ఉంటుందో లేదో తెలియదు అనమాట. ఆవిడ ప్రేమ తెలియకపోతే చీకటి, అలా ఉంది ఆ ప్రదేశం అంతా కూడా. ఇంకా భయంకరమైన అరణ్యం, అందులో మనుషులు ఉంటారుగా, నిర్మానుష్యం ఇది కూడా. రాత్రిపూట నర్తనశాలలోకి జనాలు ఎవరు రారు. దుర్మార్గుడి ఐశ్వర్యంలాగా ఉపయోగింపదగనిది అయి ఉంది, నీచుల యొక్క ఐశ్వర్యం ఎవడో ఉపయోగించడు, ఉపయోగిస్తే ప్రమాదం. అలాగే ప్రస్తుతం ఈ రాత్రిపూట నర్తనశాల ఎవరు ఉపయోగించరు. తర్వాత అనభ్యస్త శాస్త్రం భూవోలే, చదువుకోలేదు. ఇప్పుడు సంస్కృతం ఉంది, చదువుకుని వాడికి ఆ సంస్కృత పురాణం ఇస్తే వాడికి భయం వేసిపోతుంది, మళ్ళీ జీవితంలో నా దగ్గర రాడు. ఒకసారి పారాయణ చేయండి అని ఒక శ్లోకం ఇస్తే తాను మళ్ళీ బాబు పద్మాగ్ర దగ్గర పారాయణ చేయమంటాడేమో అని రారు. అంటే అభ్యాసం లేని శాస్త్రం జోలికి వెళ్ళాలంటే ప్రతి వాడికి భయం. ఎందుకో తెలియదు కదా, అదేమిటో తెలియదు వాడికి. అందుకని ప్రస్తుతం అభ్యాసము లేని శాస్త్రంలాగా ప్రవేశింప శక్యం కాకుండా ఉంది అది ప్రస్తుతం. స్వప్నలబ్ధ పదార్థ చందంబున, కల్లో కనిపించిన పదార్థంలో ఉందట. కల్లో నాకు ఎవడో 25 లక్షలు ఇచ్చినట్టు వచ్చింది, ఎంతలో రూపాయి రాలేదు. ఆ 25 లక్షలు వస్తే బ్రహ్మాండ బిల్డింగ్ కట్టేవాడు. అంచేత చెప్పొచ్చింది ఏంటంటే, కల్లో వచ్చిన పదార్థం ఇంటికి బయటకు వస్తాయా? ఏమో చెప్పలేము, ఒక్కొక్కటి అదృష్టం వేరు. అలాగా ప్రస్తుతం స్వప్న లబ్ధ పదార్థంలాగా ఇక్కడ ఏమీ లేదు, చీకటి తప్ప కళ్ళకేం కనపడటంలా. విషమ కావ్యంలాగా అలంకారాలు స్పష్టంగా ఉండడంలా. కొన్ని పుస్తకాల్లో ఏం రాశాడో వాడికి తెలియదు, చదివేవాడికి తెలియదు, రాసేవాడికి తెలియదు, అలా ఉందట ప్రస్తుతం నర్తనశాల. మూర్ఖుడి రాజ్యంలాగా జారులకు చోరులకు మాత్రం ఆహ్లాదంగా ఉంది. ఎంచేత ఒంటరి ప్రదేశం అది, హాయిగా పోవచ్చని. అటువంటి నర్తనశాలకి భీముడు చేరాడు. భీముడు లోపలికి వెళ్లే తీరు ఎలా ఉందో తెలుసా? ఇటు చూశాడు, ఇటు చూశాడు, వెనక్కి చూశాడు, ముందు చూశాడు, బాగా పరిశీలించాడు. ఎంత బలవంతుడైనా ఎందుకు పరిశీలించాడు ఆయన? రహస్యం ఎవరికి వెల్లడి కాకూడదు. ఆ లోపల ఎవడన్నా పొంచి ఉన్నాడేమో, వాడిని చంపొచ్చు, లేకపోతే వాడు నాకంటే బలవంతుడైతే ఏం చేయాలి, ఇవన్నీ ఆలోచన చేసుకున్నట్టు భీముడు. అది భీముడు గొప్పతనం. ఎంత బలవంతుడైనా వృకోదరుడైనా బాగా పరిశీలించి కెల్ల కుళ్ళు పిరింది దశయున్ కలయం బర్రికించి బాగా కలయ చూశాడు అనమాట. అంత బాగా పరిశీలించాడు. తన అఖండిత బాగా బలగర్వం అచ్చట ముంగలిగా మదమత్త భద్రగజ సదృశగతిన్, ఈ విధంగా బాగా కల చూసి తన బాహుబలమే తనకి అండ. ఈ లోకంలో ఆయనకి బలం తప్ప మరేది అండగా లేదు. నాకు కేవలం విద్య మాత్రమే అండగా ఉన్నట్టుగా ఆయన తన బాహుబలం అండగా చూసుకుని మదించిన ఏనుగులాగా మెల్లగా వెళ్ళాడు. దడదడదడదడ పగలగొట్టుకోకుండా వెళ్ళి అక్కడ చూశాడు. అది ఎలా ఉంది? త్వంతాకారిత కుట్య కుట్టిమ ఘన స్తంభావళి రూపమున్ ప్రాంతాది ప్రవిభాగ బోధరహిత ప్రాగ్ద్వారమున్ కాతరస్వాంతత్రాసకరం ఆలోను నిశ్చింతుండై సతికేలు పట్టుకొని చొచ్చన్ భీముడత్యుగ్రతం. చీకటిలో గోడలు నేల స్తంభాలు కనపడటం లేదట. అంటే అవి కూడా చీకటి రూపం ధరించేసాయి, అంత చీకటిగా ఉంది లోపల. ఏది చివరో, ఏది మూలో, ఏది ఎంట్రన్సో సరిగ్గా తెలియటంలా. సింహద్వారం దగ్గరే పిరికాడక భయంగా ఉందటండి. పిరికాడు సింహద్వారం దగ్గరకు వచ్చాక కటిక చీకటి చూస్తే వణికిపోయి ఇంక మళ్ళీ అక్కడికి రాడు. రాత్రిపూట చీకట్లో బయటికి వెళ్ళంటారు అంటే నా అన్నయ్య నాకు భయం అంటారు ఇప్పుడు పిల్లలు. అలా భయంకరంగా ఉన్నటువంటి అది పిరికాళ్ళకి భయం కలిగిస్తోంది. అటువంటి నర్తనశాలలోకి భీముడు తన కోపంతో నిశ్చింతగా పైగా లెక్క లేకుండా భారీ చెయ్యి ఊతగా పుచ్చుకొని లోపలికి వెళ్ళాడు. అలా వచ్చి అక్కడ మధ్యాహ్నం పూట అలిసిపోయినప్పుడు విశ్రాంతిగా పడుకోవడం కోసం ఉత్తరాకుమారు ఒక పానుపు వేసుకుంది, మంచి అవసతూలిక తల్పం. ఆ విలాస శయ్య మీద పడుకుని, పాంచాలి నువ్వు ఆ మూల స్తంభం దగ్గర ఉండి ఎందుకైనా మంచిది, అవసరమైతే పారిపోవడానికి వీలుగా ఉంటుంది. అక్కడైతే యుద్ధం జరుగుతుంటే ఎలా ఉన్నా నువ్వు మాత్రం నేను పిలిస్తే గానీ రావద్దు, పొరపాటు నువ్వు రావద్దు, అంతా పూర్తయితే గాని అని హెచ్చరించి అక్కడ నిలబెట్టి మెల్లగా దాని మీద ముసుగు కప్పుకు పడుకున్నాడు. కొంచెం ఒక్కపోస్తున్నా తప్పదు నాకు. మళ్ళీ ఇప్పుడు కైసేసి ఈలోపు కీచకుడు అలంకారం చేసుకున్నాడు. చక్క మేసమానికి అక్కడక్కడ నెరిసిన చోట ఉంటే కాటికి తీర్చాట. ఇప్పట్లో ఇప్పుడు పెన్సిళ్ళు అమ్ముతున్నారు ఈ మధ్యని. దిక్మాలైన ఒక ఆయన మా ఇంటికి వచ్చాడు, మేసానికి పెన్సిల్ ఇల్లు అంటున్నాడు. ఏమిటంటే మేసం తెల్లబడుతుందట, ఎంతకాలం వెళ్ళబడుతున్నదానికేమో తెల్లబడకుండా ఉండడం కోసం రంగేస్తే ఎంతకాలం అవుతుంది? దిక్కుమాల తలకాయ దిక్కుమాల మీసమును శుభ్రంగా పెన్సిల్ పెట్టి కొట్టుకున్నారాడు. అది చూసిన తర్వాత నాకు ఒక రకంగా జుగుప్సి వచ్చింది. సరే అది వేరే పక్కన పెడితే వీడు కూడా అలాగే నల్లని కాటుకుందిట. అది మీసానికి బాగా రాశాడు, రోజు అలా రాస్తాడు కబూరువాడు. శుభ్రంగా నల్లబరుచుకున్నాడు. ఇవాళ మనం కనిపెట్టే ఈ రూపాయి ప్యాకెట్ల రంగులన్నీ ఆ రోజులు ఇంకా బాగా ఉండేవి. కాకపోతే అవి తలకి రాసుకుంటే దిక్కుమాలను తలవదు. ఇవాళ ఈ రంగులు వేసిన తర్వాత తలకాయలు కొద్ది రోజులు పోయిన తర్వాత ఒక రోజు రంగు అయిపోతే అసహ్యంగా తయారవుతుంది. పాప అలా కాకుండా ఆ రోజుల్లో స్పెషల్ ద్రవ్యాలు ఆ కాటుకు రాసుకుని తర్వాత కొంచెం తాగి వచ్చేట. ఎక్కువ తాగితే మళ్ళీ అక్కడికి వెళ్ళాక మత్తొచ్చి పడిపోతానని అంచేత శృంగార క్రీడలకు ఏమాత్రం అవసరమో ఆ మాత్రం తాగి లఘుగతి ఉత్కంఠ ఆసవ పాన విధాన వ్యాసంగత రంకితాంతరంగుండగొచ్చు. మంచి టీవీగా టకటకటక నడిచి వచ్చేస్తున్నాడు లోపలికి. గర్వం వికారం శరీరం ఊపు పొంగిపోయేటట్టు మద్యపానం చేశాడు. విలసిల్లుతోంది మనస్సు, దాంతో హృదయం తిరుగుతోంది. ఎంత అదృష్టం ఇప్పటి కలిసి వచ్చింది నాకు అనుకుంటూ ఆ వచ్చే విధానం ఎలా ఉందో చెబుతున్నాడు ఆయన. సింగం బుల్న గుహా నికేతమునకు శిఖరం పునం వచ్చు మాతంగం బుల్ బురుడించుతున్ పవన పుత్ర స్వీకృతం బైన ఆ రంగాగారము చేరవచ్చి మదిలో రాగం బుగూర్నిల్ల ఇంతిల్ కాముడిట తేడ ఇంతకని ఉద్ధృత్తాంగజోన్మాదుడై. సింహం పడుకున్న గుహలోకి లోపల సింహముందని తెలియక చొచ్చుకొని వచ్చే ఏనుగులో దూరెట్టయన గారు. అంటే సింహు భీముడి సింహంతో వీడిని ఏనుగుతోటి పోల్చాడు, తద్వారా విజయం ఏమిటో ముందే సూచించాడు. భీముడు అంతఃపూర్వమే వచ్చి పడుకొని ఉన్న నర్తనశాలలోకి కీచకుడొచ్చి మనస్సులో అనురాగం పరవళ్ళు తొక్కుతూ ఉండగా కైపెక్కిన కళ్ళతో మన్మధోన్మాదంతో ఈ పాటికి ఆ మన్మధుడు ఆ కాంతను ఎక్కడికి తీసుకొచ్చుంటాడా, వచ్చి ఇక నా అదృష్టం ఎవడు చేసుకుంటాడు అనుకుంటూ ఈ హృదయం బాహుబల పరాక్రమం అనే చీకటితో నిండిపోయింది. అజ్ఞానంలో ఉన్నాడు. చూసారా ఇందాక భీముడు అన్ని చూసుకుని వచ్చాడని చెప్పారు. వీడు వెర్రివేధవు కాబట్టి చూసుకోకుండా మూర్ఖుడు కాబట్టి ఏం పట్టించుకోకుండా లోపలికి వచ్చాడు. పోనీ లోపల ఏమిటి ఏమిటి అని ఆలోచన లేదు. అంత పొరపాటు చేసుకున్నాడు వాడు. మెల్లగా వచ్చి ఏం చేసేట చూశాడు, సెత్తగాంచి పరుపు కనపడింది. అమ్మ ఉత్తర కుమారి విశ్రాంతి కోసం వేసుకున్న పరుపు ఇలా ఉపయోగపడుతుందా, నేను పరుపు విషయం ఇక్కడికి వచ్చా గుర్తు కానీ గుర్తులేదు అనుకున్నాడు పాపం. చూసేసరికి అత్యంత ముదావకం బగుడు ఆనందం కలిగింది. ఎవరో పడుకుని ఉన్నారు, చీర కనపడుతుంది కాస్త. ఓహో ఈవిడే అనుకున్నాడు. వచ్చి ఆ విశాలను అయ్యను అనుకున్నట్ట. కీచకుడు ఇలా మీదకి చెయ్యి చాచి ఆ పైన చెయ్యి వేసేసరికి పగ్గుమంది లోపల భీముడికి. కానీ ఎంత గొప్పవాడు భీముడు అంటే తన ధృతి పెంపుసం ప్రచలితంబులచే, ఆయనలో గొప్ప ధైర్యం ఉందట, తొందరపడిపోయి అంత తొందరగా అస్తమాటు బయటపడ్డు. అందువల్ల తన వికారం లేని మనస్సు వల్ల సరే చూద్దాం వీడు ఏం చేస్తాడో కాసేపు ఈ వినోదం కూడా చూద్దామని కిక్కును అనుకున్నాం. మేత్ చెయ్యగానే రెచ్చిపోయి ఒక్కడ విరుక్కుంటే ఇలా చెయ్యి చూస్తున్నాడు. బయటపడకుండా కదలకుండా మెదలకుండా ఉన్నాడు. అంటే భీముడిలో కూడా హాస్యప్రియత్వం ఉంది. వీడు కొంచెం రెచ్చగొట్టి వీడు ఏం వగుతాడో వాగించి ఆ తర్వాత చూద్దామని ఈ కీచకాథముడు ఆ కిమ్మీర వైరు మీద కేలు చాచాడు. ద్రౌపదిగా భావించాడు. మేలు గరుపారా ఒళ్ళు గగురు పొడిచింది. అమ్మాయ ఇప్పటికీ స్పరిశ తగిలింది రా బాబు అనుకున్నాడు. మదన ఘూర్ణమా నా హృదయుడగుచు, హృదయం అంతా ఘూర్నిల్లింది, ఆ మన్మథ వికారం కలిగింది. అప్పుడు మెల్లిగిలానట. వనిత మనోహరం బులగు వస్తువులెల్లను వేడకనేరి నీకని నియమించి తెచ్చితి, ప్రియం పునగై కొనుము ఎప్పుడు అంగనా జనములు నన్ను చూచి మరుసాయకముల్ తమ చిత్త వృత్తులేచిన కొని వచ్చి ఇద్దురు విశిష్ట ధనం బులు నాకు లంచముల్. ఓ వనిత, మనస్సుకి ముచ్చట కొలిపే ఎన్నెన్నో వస్తువులు ఏరి కోరి నీకోసం ప్రత్యేకించి తెచ్చాను. ఇదిగో ఈ నగలు అవన్నీ తీసుకో. నగలు తెచ్చా, చీరలు తెచ్చా, పువ్వులు తెచ్చా, మంచి మద్యాలు తీసుకొచ్చా, తిండి తెచ్చా, ఎప్పుడు స్త్రీలంతా నన్ను చూసి మన్మథ బాణాలకు వసూలయ్యి నా దగ్గరకు వచ్చి మమ్మల్ని స్వీకరించరా అని ఎదురు నాకు లంచమిస్తారు. ఇప్పుడు నేను నా కర్మగారు నీకిచ్చే లంచం. అయినా నా రూపం మనస్సులోకి నచ్చినటువంటి స్త్రీ మరొక పురుషుణ్ణి వరిస్తుందా? ఐదుగురు కాదు 10 మంది గంధర్వులైనా సరే నువ్వు వాళ్ళని విడిచిపెట్టేద్దు, ఎందుకంటే నా అందం అటువంటిది. నా లావణ్యాన్ని మెచ్చుకున్న స్త్రీ నా మీద పడకుండా ఉండదు. నువ్వే ఇంతవరకు ఇలా చేసావు. అసలు నా విలాసాలు నా చూపులు అదృష్టంగా భావిస్తారు ఆడవాళ్ళు. నా తెలివితేటలకి ఆనందం పొందని స్త్రీని ప్రపంచంలో చూడలా. నా చమత్కార సంభాషణలు నా సరస శృంగార సంభాషణల కోసం వెంపర్లాడేవాళ్ళు ఎందరో ఉన్నారు. ఇన్ని మాటలు ఎందుకు? నీ ఒక్కత్వే నన్ను ఆకర్షించావు, మిగతా వాళ్ళందరినీ నేనే ఆకర్షించా. నన్ను నువ్వే వశపరుచుకోగలిగావు. ఇప్పుడు నన్ను ఎంత ఆశ్చర్యంగా ఇక్కడికి లాక్కొచ్చావు అనగా వీడు ఇస్సి అనుకుంటూ పైకి మాత్రం భీముడు ఆడగొంతుకు పెట్టిలానట. ఇట్టివాడవుగా ఉన్న నీవు నిన్ను పొగటి కొనదగునకట, ఇలాంటి వాడివి కాబట్టే నువ్వు నిన్నులా పొగుడుకుంటున్నావా అన్నట్టు భీముడు. ఈ రకమైన సంభాషణ చేస్తూ నిన్ను నువ్వు పొగుడుకోకూడదు. ఎక్కడైనా ఈ లోకంలో నాలాంటి స్త్రీని ఎంతో పూర్వం నువ్వు చూసి ఉండావా? నన్ను ముట్టుకున్నాక మరో స్త్రీ జోలికి నువ్వు వెళ్ళగలవా? వాడు అనుకున్నట్టు నిజమే నిజమే, నువ్వు అంత అందగత్తివి అన్నాడు వాడు. వాడు ఉద్దేశం వేరు, ఈ ఉద్దేశం వేరు. పైగా నా ఒడలు చేర్చినప్పుడు నీ ఎడలెట్లగునో. గొంతుకు మార్చడం భీముడి వల్ల అయింది, మన వల్ల అవడంలా. అంతలా అంత అందంగా ద్రౌపదిలో మాట్లాడాట. ఒక్కసారి నా ఒంటికి నీ ఒళ్ళు తగిలితే ఆ తర్వాత నువ్వేమవుతావో చూసుకుందువు గాని. నన్ను ఏ స్త్రీగా భావించి వచ్చావో నువ్వు? ఇంతకాలం సామాన్యం స్త్రీగా భావించావు, అది తప్పు. అయినా నన్ను ముట్టి నీవు వెండియు వనితల సంగతికి పోవువాడవి. నన్ను ముట్టుకున్నాక ఇంక నీకు మరో స్త్రీ సాంగత్యం ఉండదు సుమా. నీ శరీరం ఇంతకాలం చక్కగా పోషించావు, అందమైన శరీరం అని అలంకరించుకున్నానని భావిస్తున్నావు. నువ్వు శరీరం పొందిన ఫలితం ఇప్పుడే పొందుదువు గాని నీ వికారాలన్నీ పోతాయి. వాడు అనుకున్నాడు నిజమే నిజమే, నా వికారాలన్నీ తొలగిస్తావా అంటూ ఉండేలోపు ఇంకంతవరకు వేళాకోణం ఆడుతున్నవాడు భీముడికి ఆగలేకపోయాడు. అనుచును గ్రక్కున లేచి రోష కఠినం బౌహాసమాసూతు నిమ్మనము ఉద్వేగము బొందజేయ బల సామగ్రి సముద్రంభణంబున వాని తల పట్టి వంచుటయు ఏపుంజేవయుందోపవాడనుమానింపకబిట్టదల్చికొని కోపాటోపదీప్తాంగుడై గంధర్వుండను తలంపున. ఈ మాటలంటూనే భీముడు లేచి ఒక్క వికట అట్టహాసం రోషంతో చేస్తూ ఆ కీచకుడి మనస్సులో ఉద్వేగం కలిగించాడు. వణికిపోయాడు ఒక్క క్షణం వాడు కూడా. ఎందుకని? వాడు ఉద్దేశంలో వేరు, ధైర్యవంతుడైనా కొంచెం కంగారు పడ్డాడు. అంతలోనే భీముడు ఒక్కసారి చేతుల్లోకి బలమంతా తెచ్చుకుని ఆ మొత్తం చుట్టుపుచ్చుకుని గుమ్మని వంచి కిందకు బారేశాట. తల పట్టుకుని వంచి కింద పడేసరికి కీచుకుడు తీవ్ర బలంతో విదిలించుకుని తప్పించుకున్నట్ట పట్టు కోపంతో మండిపోయాడు ఈ శైరేంద్ర భర్తలైన గంధర్వుడు అనుకున్నట్ట. అనుకుని వెంటనే భీముడి యొక్క రెండు చేతులు వెనక్కి లాగిపట్టి భూమి మీద పడేసి మోకాళ్లతో భీముడి శరీరాన్ని ఒక్క పోటు పొడిచాడు. వెంటనే భీముడు రివ్వును మళ్ళీ అంత వేగంతో తీవ్ర వేగంతో పైకి లేచాడు. ఆ భీముడు పైకి లేవడంతో ఈ బీపు మీద ఉన్న వీడు వెళ్ళి పై కప్పు కొట్టుకున్నట్టు కింద పడిపోయాడు. ఏకంగా దెబ్బతిన్న పాములా లేచాడు. మళ్ళీ అతని శరీరం కోపంతో పొంగిపోయింది. ఆ విధంగా కీచకుడి యొక్క జుట్టు పుచ్చుకుని మళ్ళీ భీముడు ఈడ్చి పారేశాడు. భీముడు రెండు చేతులు పుచ్చుకుని వాడి ఈడ్చాడు. ఇద్దరు ఒకరినొకడు పీడికలతో పొడుచుకున్నారు, బాక్సింగ్ చేశారు, కింద పడ్డారు, పైన పడ్డారు, తీవ్ర కోపంతో తోసేసుకున్నారు. మేమే పోరి రుగ్రాకృతి అనాయాసంగా వీడి ఒళ్ళు వాడు ఒళ్ళు ఢీకొని ఢీ అంటే ఢీ అని కొట్టుకున్నారు. స్తంభాల మీద పడ్డారు. అక్కడుండే ఆ పరుపంతా చిన్నాభిన్నం అయిపోయిందిట, మంచం విరిగిపోయిందిట. సునాయాసంగా పోరాడారంటున్నారట. ఇద్దరికి కూడా ఆయాసం లేదు, ఆశ్చర్యం. తేలికగా యుద్ధం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన ఇబ్బంది ఏమిటో తెలుసునండి? దేవుడు ఇద్దరికి ఇబ్బందే పెట్టాడు. తనయ్యగ పాటొరులరుగుదురని సూతుడు తానొక స్త్రీని వలచి వచ్చి ఇక్కడ ఒకటి చేతిలో దెబ్బలు తింటున్నాడనే విషయం గుట్టు రట్టవుతుందేమో, నన్నంతా లోగు కడతారేమో అని కీచుకుడి భయం. తన సీక్రెట్ ఈ విధవ కూడా బయటపడకూడదు. అంచేత బయటపడకూడదనే ఉద్దేశంతో కీచకుడు చప్పుడు చేయడానికి జంకుతున్నాడు. మనవాడి భయం ఏమిటి? సమయభంగ మొగుటకు భీముడును. కొంపతీసి ఎవరన్నా వస్తే ఈ మొత్తం అంతా బయటపడిపోతుందేమో అజ్ఞాతవాస రహస్యం అనే భయంతో ఆయన తన రహస్యం బయటపడుతుందని వాడు, ఈ రహస్యం బయటపడుతుందని ఈయన, ఇద్దరు కూడా గొంకుతూ జంకుతున్నారు. కొంచెం చప్పుడు చేయని గోడ విమర్దన ప్రహారములతో జుట్టు పట్టుకుంటున్నారు తప్ప బయట గట్టిగా గుద్దేసుకోవడంలా, గుద్దుకుంటే చప్పుళ్ళు అయిపోతాయి. ఎత్తేసి దబదబదబ బాధేసుకోవడం కాకుండా ఆ విసిరేటప్పుడు కూడా దెబ్బ పడకుండా చప్పుడు అవ్వకుండా కింద పారేసుకుంటున్నారట. ఈ విధంగా పిడికిలి పోట్లు పిడిగుద్దులు ఎక్కువ ఉపయోగించుకుంటున్నారు. హుమ్మని దెబ్బ తగిలినప్పుడు వాడు అరవడానికి కూడా చంకుతున్నారట వీళ్ళు. అరవట్లా, ఇదో పెద్ద గొడవ. ఒక్కొక్కప్పుడు ఎలా ఉంటుందంటే కన్నంలో తేలు కుట్టింది దొంగ అనమాట. దొంగడు ఒకటి ఇంట్లోకి వచ్చాడు, రాగానే తేలు కుట్టిందిట. అమ్మ అంటే వీళ్ళంతా పట్టుకుంటారు, ఏం చేస్తాడు, చచ్చినట్టు అనుభవించాలి. ఆ పరిస్థితిలో ఇద్దరు కూడా దెబ్బలు తగిలినా పట్టించుకోవట్లా. మంచి మల్ల యుద్ధ నైపుణ్యం మెరై గడియసేపు పోరాడారట వాళ్ళు. 8 అడుగులు వెనక్కి తోసుకుంటూ ముందుకు తోసుకుంటూ, పెద్ద విశాలమైన మండపం కదా, అంచేత పొడిస్తూ పీరుపోక మళ్లీ లేచి ముక్కు మీద చెవులు మీద కళ్ళ మీద నెత్తి మీద కొట్టుకుంటున్నారట చప్పుడు తక్కువ అయ్యే చోట్ల చూసుకుని. ఈ విధంగా తోసుకుంటూ కింద పడుతూ చాతుర్యంతో ఒత్తుతూ మీద పడేసి రెండు కాళ్ళతో తొక్కుతూ మళ్లీ వాడు లేచి వీణి కింద పడేసి పొట్ట మీద తొక్కుతూ యుద్ధం చేస్తూ ఉంటే మర్మస్థానాలను నొంచుకుంటూ ఎక్కడ పెడితే అక్కడ లెక్క లేకుండా పోరాడుతూ దుస్సహమయ్యేటట్టు రౌద్రంగా బాధించుకుంటున్నారు, పోరాడుతున్నారు. పట్టుదల తగ్గడంలా దీక్షగా పోరాడారట. ఇలా పోరాడి పోరాడి పోరాడేసరికి ఆ ఇద్దరికి ఏమైందిట, భీముడు వాయుపుత్రుడు, ఆయనకు ఒక అదృష్టం ఉంది. అర్జునుడికి భీముడికి ఒక గొప్ప వరాలు, ప్రతి గంటకి అలిసిపోయే కొద్దీ బలం పెరుగుతుంది. అందుకే అర్జునుడు కూడా ఉత్తర గోకర్ణంలో చూడండి, కౌరవులంతా చచ్చి నీరసం వచ్చి పడిపోతారు, ఇంకా రెచ్చిపోతాడు ఈయన. భీముడికి అదొకటి ఉంది, మల్ల యుద్ధం జరిగే కొద్దీ గంట గంటకి రెచ్చిపోతాడట. అంచేత ఈ విధమునయ్యే ఇరు ఉర్రు పెద్దయు బ్రొద్దు పోరా వాయుపుత్రు బలము తోడు తోడ పెరుగ దొడగే ఆ కీచకాధమునిలావు పెదపతరుగ జొచ్చే. ఈ విధంగా భీముడు కీచకుడు ఇద్దరు అంతకంతకి విజృంభించి పెనుగులాడుతూ ఉంటే భీముడి బలం అంతకంతకి పెరిగిపోతుంది, కీచకుడి బలం తరిగిపోతుంది. పోరి పోరి చివరికొచ్చరికి వాడు అంటున్నాడు తప్ప నీరసం వచ్చింది అనమాట. చూశాడు, కనిపెట్టాడు భీముడు, ఇక వీడు ముష్టిఘాతాలు విసిరే తీరు తేడా తెలిసిపోతుంది. ద్వారకా తిరుమల చివరికి వచ్చేసరికి నడిచే వాళ్ళ కాళ్ళ శక్తి ఏమిటో మనకు తెలిసినట్టుగా, కీచుకుని శక్తి నానాటికి తరిగిపోతుంది, కాసేపటి కాసేపటి కానీ తరిగిపోవడం గమనించాడు భీముడు. వెంటనే కీచుకుని అదిము పట్టి కింద పడేశాడు. సింహం జంక మీదకి దూకినట్టు దూకాడు. ఆ దూకడంలో కీచుకుడు గబుక్కుని పక్కకు తప్పుకుని పారిపోవడానికి అన్నట్టుగా 2 అడుగులు వెనక్కి వేసాడట. అంటే కొడదామనుకుని కూడా ఎందుకో వాడికి భయం వేసి కొంచెం వెనక్కి జరిగాడు. ఆ జరగడం కనిపెట్టేశాడు భీముడు. మళ్ళీ వెంటనే ఏం చేశాట, వీడు బయటికి వెడితే ప్రమాదం, వీడు ఈ పరిస్థితిలో వెళ్ళకూడదు, అందుకని ఈ మంచి పిడికిలు బిగించి సరిగ్గా ఆయువు పొట్టు దగ్గర చాచిపెట్టి ఒక్క పిడికిలు పొడి పొడిచాడు. ఆ పోటు పొడిచేసరికి పిడిదముగ పొడిచిన పగతుడు కనుమిడిసి నేలబడి తన్ను కన్ను ఒక్క పోటు పొడిచేసరికి గుడ్లు తేలేశాడు, గిలగలగల కొట్టుకున్నాడు. కొట్టుకుని వాడు ఒక్క తొక్కు తొక్కాడు, మళ్ళీ వాడు లేవాలా. పల్లవ ప్రసూన ఫల భరితంబగు మరాను కోల ద్రోచు మత్త గజము పోల్కి వివిధ రత్న భూషణ భూషితుండైన సూతు కూల్చిన నీలసుతుడు. చిగురుటాకులు పువ్వులు పళ్లతో నిండిన చెట్టుని ఏనుగొచ్చిలా ఢీకొట్టి పడగొట్టేసినట్టుగా భీముడు మంచి రత్నాల ఆభరణాలతో పువ్వుల దండలతో సెంట్లతో వచ్చేసినటువంటి ఆ కీచుకుండి లాగి ఒక్క పోటు పొడిచి చివరి పొడుతూ వాడిని చంపారేశాడు. కూలిపోయాడు, గురిపోయినా కసితేరలేదటండి ఈయనకి. దిక్కుమాలాడ, మా ఆవిడ్ని మేము చూస్తూ ఉండగా నడుమెత్తంతవా, నీ సంగతి చూస్తానని వికృత పుచ్చావు చంప మది వేడుక పుట్టిన గిట్టి పట్టి మస్తకమును పేన దీర్ఘభుజ శాఖలు పాదయుగం భూమేనిలోనికి జ్వర నుగ్గుగా దురిమి నించిన క్రంతల తిత్తి అయిన కీచకు ధరణీస్థలింజదిపి చక్కని ముద్దగజేసే దుష్టుడై వీణ్ణి వికృతంగా చంపాలి, చిత్రహింస చేసి చంపాలనుకున్నాడు. ఆ శవాన్ని గట్టి ఒక పట్టు పట్టి తలకాయ తీసుకెళ్లి పొట్లకు దూపేశాడు బలంగా. చేతులు కాళ్ళు శరీరంలో చొచ్చుకుపోయేటట్టు చేశాట. మొత్తం అది ఎలా ఉంది, సంచికి చిల్లులు పెట్టి ఆ చిల్లుల్లోంచి బొత్తాలు బయటికి పెట్టినట్టుగా తాళ్ళు బయటికి వేళ్లాడేసినట్టుగా వీడి చేతులు శరీరంలో గల తోసేస్తే శరీరం చిల్లులు వీడు బయటకు వచ్చేసే చేతులు, ఈ చేతుల్లో బయటకు వచ్చాయి, తలకాయ బయటకు వచ్చేసింది. ఇదేం చేసేట మళ్ళీ ఒక ముద్దగా చేసి దుష్టుడే వసంత మహల్లో చపాతీ పిండి కొట్టినట్టు కొట్టి పారేశాడు. అంత నేల పట్ట 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 కొట్టి ఒక ముద్ద చేసి పారేశాడు దుష్టుడే. చివరికి తలేది, కళ్ళేవి, ముక్కేవి, కీళ్ళేవి ఏమి కనపట్టలా, మొత్తం అంత ఒక ముద్ద కనపడుతుంది. ఆ మాత్రం పెద్ద ముద్ద చేసి పారేశాడు పూరి పిండి. భీముడి శక్తి మీద నమ్మకం ఉంది కానీ కొంచెం తడుపే లోపల. అందుకని ఆవిడ వెనకాతలు ఏం చేస్తుందట, పాపం ఈ యుద్ధం చేస్తున్నంతసేపు ద్రౌపదీదేవా చెక్క కదా. పాహిహరే మాం పాహిహరే పాహిహరే మాం పాహిహరే పాహిహరే మాం పాహిహరే పాలయ మాం వృషశైలపతే పాలయ మాం వృషశైలపతే రక్షయ మాం వృషశైలపతే అతివేలతయా తవ దుర్విషహై అతివేలతయా తవ దుర్విషహైరను వేల కృతైరపరాధ శతై భరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహిహరే పాహిహరే మాం పాహిహరే అని ఓ పాడుకుంటుంది ఆవిడ. ఇంతలో అక్కడికి వెళ్ళాడు ద్రౌపది రా అమ్మాయ నా భర్తే బతికాడని అప్పుడు ఆవిడకి ధైర్యం వచ్చిందిట. ఒక దీపం పట్టుకొచ్చిందిట, బుట్టులో పెట్టి జాగ్రత్తగా కుండలో పెట్టి తీసుకొచ్చిందిట. పక్కన ఇంకో కాగడా తెచ్చుకొచ్చిందిట ఆవిడ, అంత టెక్నిక్ చూడండి. కాగడా కూడా అక్కడే పెట్టుకుంది పక్కనే. ఈ దీపంలో ఆ కాగడా పెట్టి వెలిగించింది, పెద్ద చేసింది. ఇప్పుడు ఇంక భయం లేదు ఆవిడకి. అందుకని అనలము గోడ యత్నమున నయ్యడకుంగొని వచ్చిదాని చయ్యన వెలుగొందజేయుటయు అచ్చరువుల్ భయముల్ ప్రియంబును వెనగొనగా కనుంగొనియే భీతమృగేక్షణ భీముడాయగాజని కడునక్క జంబయిన చందమునం పడియున్న పీనుగు. భీముడు వెంటనే రహస్యంగా అక్కడికి నిప్పు తెచ్చింది కాబట్టి అది తీసుకొచ్చి ఆ కాగడా వెలిగించి చూపించగా చూసిందిట. చూస్తే ఆవిడికి ఒకేసారి ఆశ్చర్యం, భయం, సంతోషం అన్నీ కలిసి పడిపోయాయి. ఆ శవాన్ని చూచి తల ఊచింది, విలక్ష చిత్త అయిపోయింది. ఆవిడికే భయం వేసిపోయిందిట. వాడి మీద ఎంత కోపం ఉన్నా ఇప్పుడు ప్రశ్న ఇలా అయిపోయేసరికి కొంత జాలి వచ్చింది. పాపం స్త్రీ కదా, సహజంగా ముక్కు మీద వేలేసుకుందిట. ముక్కుపై అంగుళముంగదిగిల్చి ఇలా ముక్కు మీద వేలులో పెట్టుకుని దీనికై కీచక, వరి దీనికోసం రా కీచక, ఇంత చేసితి ఇంత చేసావు, ఇంతోటిదా నీ శరీరాన్ని బతుకు. చివరికి మా ఆయన చేతిలో పడితే ఎంత అయిపోయా, ఈ ముద్ద శరీరం కోసం ఇన్ని నన్ను ఏడిపించి గందరగోళం చేసేసావు. సుఖిత్వము పొందుదుగాక ఇంకా ఇంకా పైకి వెళ్ళి స్వర్గలోకంలో సుఖం పొందుదుగా నరకంలోనూ పోయి అట్లేచిన ఇట్లుగా కుడుగునే అంత రెచ్చిపోతే ఇలా కాకేమైపోతావు. అనుచున్ వెర్రగందు చుండగన్ అని ఆశ్చర్యపోతోంది. అప్పుడు ఈయనేంటి, నా ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాను, నా సతి యొక్క అవమానం తీర్చా, కష్టం తొలగించా, ఇప్పుడు నేను కదా మొగాణ్ణని ఆనందం పొంగిపోతున్నాడు పవమానసుతుడు. ఆ పొంగిపోతున్న అవతల ఆవిడ పొగడాలి, మరి పొగట్లే ఆవిడ ముక్కు మీద తెలియసుకుంది ఇక్కడ. అందుకని పక్కకు వచ్చి ఏమంటావు ద్రౌపది ఇప్పుడు ఏమిటి, చింతాశల్యము వాసనే భుజబలోత్సేకంబు నీకెక్కనే శాంతిం పొందెనే రోషపావకుడు దుశ్చారిత్రుని దూచితే సంతోషించితే ఇట్లు కాక బ్రతుకన్ శక్యం దుర్వృత్తి నీచంతం. ముల్లులా తొలుస్తోంది నిన్ను చింత, అది తొలగిందా? నా భుజబలం అంటే ఏమిటో నీకు తెలిసిందా? నీ కోపాగ్ని చల్లారిందా? ఈ దుష్టుకుడు కీచకుడు నీ వెంటపడి కాని మాటలాడి తన్నాడు, వాడు ఏమయ్యాడో చూసావా, సంతోషించావా? దుష్ప్రవర్తనతో నీ దగ్గరకొచ్చిన ఏ దుర్మార్గులైనా వారెంత వీరుడైనా నా చేత వాళ్ళకి ఇదే పరిస్థితి తప్పదు, వాడు జీవించలేరు. ఆ మాటలు విని ద్రౌపది తన మనస్సులో సంపూర్ణ సంతోషం వెళ్లి విరిసిపోతూ ఉండగా భీముడు చూసి ఇలా అంటే అప్పటి కొంచెం ఇహలోకంలోకి వచ్చి నీ సంగతి చెప్పాలా, కొలువులో ఆ దుర్మార్గుడు అంత రెచ్చిపోతున్నప్పుడు కూడా నువ్వు రెచ్చిపోకుండా కంట్రోల్లోకి వచ్చావు, అదుపులో పెట్టుకున్నావు నిన్ను నువ్వు. ఆ ధైర్యం ఎవరికి ఉన్నది? ఇవాళ ఇక్కడికి నిర్వికారంగా వచ్చి ప్రజలకు తెలియకుండా ఒంటరిగా సరస సల్లాపాలు వాడితో ఆడావు. నీలో ఉన్న గొప్ప నిర్వికారము హాస్య లక్షణం ఎవరికున్నది? మన వాళ్ళ ఐదుగురిలో ఒక్కడి కూడా పిలవకుండా ఉత్సాహంగా నువ్వు ఒక్కడవే చేసిన ఈ సాహసం ఎవరికున్నది? లోక దుర్జయుడి కీచకుడంటే అటువంటి వాణ్ణి ఒక్కడివి చిటికలో చంపిపారేశావు. పైపెచ్చు నేను మెచ్చుకునేలాగా, వాడు నొచ్చుకునేలాగా, మొత్తం నేల మీద వాడు గచ్చు మీద పిండి ముద్దయిపోయేలాగా చంపావు. నీ ఉత్తమ నాయకత్వ లక్షణాలు ఎవరికున్నాయి? నిన్ను కొనియాడడానికి నేనంత నిన్నెంత పొగడగలను? నా శక్తి ఎంత? నా పాండిత్యం ఎంత? ఇక నేను చెప్పలేను. మహిత విస్మయానంద నిర్మగ్నైతి, బ్రహ్మాండమైన ఆనందంలో మునిగిపోయాను. ఇంక ఈ ఆనందం అనే సముద్రంలో కుంగిపోయాను నేనంతే. అనే పలుకులు చెవుల్లో అమృతం పోసినట్టు అయిపోయాట, కర్ణ రసాయనం అయ్యిందిట. ఆనందంతో ఇంకెక్కువసేపు మాట్లాడుకుంటే ఇబ్బంది కదా, అందుకని సరే 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 ఇంకా ఆలస్యం చెయ్యకు, నేను వెళ్ళిపోతాను కదా, నీ బాటలు ఇప్పుడు వీడి తెచ్చాక నీకేంటి అధైర్యం అని ద్రౌపదికి చెప్పి తయ్యననే ఆవిడికి చెప్పి వెళ్ళిపోయాడు. ద్రౌపది అన్న మాటలతో ఆనందంగా అలా వెళ్ళిపోయాడు. అప్పుడు ఈవిడేం చేసిందిట, తిన్నగా ఉండొచ్చు కదా, మరి అదే పెద్ద గొడవ అంటే ఆనందం పొంగిపోయింది. ఒక ఆవిడకి ముక్కు పొడుకు వచ్చిందిట, మొగుడు కష్టపడి పాతికేడు పోయి ముక్కు పొడి చేయించాడు. ముక్కు పొడుకు చేయించాడని చెప్పడానికి ఆవిడ ఏమండాయి బాగున్నారా అని మూడు సార్లు ముక్కెత్తిందిట. ఈ పుడక్ కాస్త వెళ్ళి ఆ పక్కన డ్రైనేజీలో పడింది అండి. అంచేత ఊ వచ్చింది కదా అని రెచ్చిపోయి అందరికి చూపించకూడదు తిక్మాల గొడవ, పాపం తెలియక ఈవిడికి కంగారు పడింది. వెంటనే ఏం చేసిందిట, కీచుకుడు చచ్చిపోగానే భీముడు మాత్రం ఇంటికి వెళ్ళిపోయాడు. వంటింటి సమీపంలోనే పెద్ద నుయ్యి ఉంది, అక్కడ చకచక ఎవడికి తెలియకుండా స్నానం చేసేసాడు. మరి రక్తం అది వంటుకుంటుంది కదా, అక్కడ తెల్లని బట్టలుంటే కట్టుకుని ఒంటి మీదకి నెత్తురు వాసన కూడా ఉంటుంది కడుక్కున్న, అందుకని చందనం పూసేసుకున్నాడు. కృతకృత్యుడయ్యాడు నిశ్చింతకి. ఇప్పుడు హాయిగా పక్క మీద కూర్చున్నాడు. ఇప్పుడు నిద్ర రాదు, ఆనందం ఎక్కువైనా నిద్ర రాదండి. మీరు నిజంగా తలకోపాతికి వెళ్ళి నాకు ఇచ్చేసేస్తే ఇల్లు అయిపోతే నాకు నిద్ర వస్తున్నారు 2 రోజులు, అదే నాడు పెద్ద గొడవ. అప్పటికి నర్తనశాలలోనే ఉన్న ద్రౌపదికి ఏమనిపించిందిట, ఈ పాటికి భీముడు తన మందిరానికి వెళ్ళిపోయాడు అని నిర్ణయించుకుంది. అక్కడి నుంచి బయటపడి ఊళ్ళో కాపలా తిరుగుతూ ఉంటారు, గస్తీ తిరిగే వాళ్ళు ఉంటారు కదా రాత్రి తెల్లవార్లు, వాళ్ళని ఏమంటారు పెట్రో పోలీసులు అంటారు, పెట్రోలింగ్. ఆ పెట్రోలింగ్ వాళ్ళు ఉన్నారట, వాళ్ళని పిలిచింది కాపలా. వాళ్ళని పిలిపించి ఏమంటో ఇలాండి ఏమండి ఏంటంటే, వాళ్ళందరూ కంగారు పడి చీకట్లో దెయ్యమేమో అన్నట్టుగా చూశారు వీడు కంగారు నల్లబట్టలతోటి వణికిపోతున్నారు. వణికిపోకండి, నేను మాలిన్యనదిట అమ్మో అని వచ్చి వాళ్ళు కాగడా పెట్టి చూసి ఈవిడేని కనిపెట్టి ఇదేమిటి అర్ధరాత్రి వేళన్నారు. ఏమిటా, నా పతులకు గంధర్వుల చేపటి మృతి పొందే వీడ సింహబలుండు ఈ పాపాత్ముని చూడు దుర్వ్యాపార ఫలంబుగాంచినని పలుకుటయున్. నా భర్తలైన గంధర్వులు 5 ఉన్నారని చెబితే ఈ మూర్ఖుడు వెనక ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయాడు. ఆ పాపాత్ముడు వీడు గంధర్వుల చేతిలో పడి ఇదిగో ఇలా తెచ్చాడు ఈ సింహబలుని చూడండి, తన పాపాలకు తగిన ఫలితం అనుభవించాడు. వీడే కాదు నా జోలికి వచ్చిన ఎవరికి నీదే తప్పదు అని చూపించిందిట. కీచకుడు తప్ప వాళ్ళకి దిక్కులేదు నిజానికి, కీచకుడు లేకపోతే వాళ్ళ రాజ్యమే ధ్వంసం అయిపోతుందని భయం వాళ్ళందరికీ. తమందరికీ భర్త దిక్కు నాథుడైన కీచకుడు సేనాధిపతి సర్వసేనాధిపతి చచ్చిపోయాడని కానీ వాళ్ళు సంభ్రమించి పెద్ద పెద్ద దివిటీలు పట్టుకొచ్చి కంగారు కంగారుగా నృత్యశాలలోకి వచ్చారు. ఆ కలకలం తెలుసుకున్నారట ఉప కీచకులు, 105 ఉన్నారు వాళ్ళు. కీచకుడికి తమ్ముళ్ళు వాళ్ళు, ఈ 105 తమ్ముళ్ళు ఏకంగా ఉప కీచకులు అంటారు వాళ్ళని. వాళ్ళు అన్నగారంత కాకపోయినా బలవంతులు వాళ్ళు. ఆ 105 అలాలల గందరగోళం వల్ల వ్యాపించేసింది వార్త. వాళ్ళందరూ కంగారుగా వాళ్ళు కూడా కాగడాలు తీసుకుని వచ్చేసారు అక్కడికి. కడు వెస వచ్చి మహావేగంగా వచ్చారు. రూపరిన కాయము ఉన్నతి రంగు చూచి బిట్టడలు మనం బులంగదిరి హాయను వారును చోద్యమంది మ్రాన్ పడి ఎడివారు అగ్రజుని పై పడి మోర్చల పొందువారు అయ్యడకరు గంగ నోర్వక మహింబెరతో పలవించువారునై. వాళ్ళు 105 వచ్చి కావాలి వాళ్ళ వెనకే చచ్చిపడి ఉన్న అన్న శరీరం చూశారు. మనస్సులో దుఃఖం పొల్లింది. కొందరు అయ్యో అని ఏడ్చారు, మరికొందరు ఆశ్చర్యంతో కొయ్యబారిపోయారు, మరికొంతమంది కీచకుడి శవం మీద పడి స్పృహ తప్పిపోయారు. మిగిలిన వాళ్ళు కొంతమంది అట అసలు వె వెళ్ళలేకపోతున్నారు చూడండి శవం దగ్గరికి. నిజంగానే యాక్సిడెంట్ అయిన శవాలని ఇలా పచ్చడి పచ్చడి అయిపోయిన వాళ్ళని చూడలేక కొంతమంది వెనకే ఉండిపోయి వెళ్ళలేక దూరంగా నిలబడి ఏడుస్తున్నారు. మరి కొంతమంది అసలు ఇదేమిటి, ఇది శరీరమేనా, వేళాకోళంగా ముద్ద పుట్టుకొచ్చి ఇక్కడ పెట్టారు అంటారు కొంతమంది. ఆ శవంలో లేదు మరి చూడటానికి. ఆ సమయంలో బంధుజనస్సు వచ్చారు, ఈ కీచిక శవం చూశారు, ఇలా అనుకుంటున్నారట, మానవ కోటి నిట్టి విసుమానపు పీనుగులైన వారి ఎందై నన్ను గంటిమే అకట ఆరడి వంబయిపోయే దుర్జయంబైన బలం బుక్కాని తెరువై తనకిత్తరి తోడుగాదా ఉక్కీని మనంబు కీడు పరికిల్చునే క్రొవిన చేటు తప్పునే. ఈ లోకంలో ఇంతగా వింతగా ఒలిపే పీనుగు చూశామా, విస్మయం కలిగిస్తోంది ఈ పీనుగు. అయ్యో అపకీర్తికి అపకీర్తి వినాశనం రెండు వచ్చాయి. అపకీర్తి వచ్చినా పర్వాలేదు, ఆ మారిని వాడు పొందగలిగితే. కానీ ఇప్పుడు అపకీర్తి వచ్చింది, వినాశనం వచ్చింది. అజేయమని గర్వపడిన కీచకుడి బలమంతా అపమార్గం పట్టి కష్టకాలంలో తన బలం తనకు అండగా నిలవకపోవడం వల్ల చచ్చిపోయాడు. ఇలాగ కలిసిరాదట, అపమార్గంలో వెళ్ళేవాడి బలం సమయానికి ఎప్పుడూ రక్షించబడదు. జడ్డ టైప్ సెక్యూరిటీ ఉన్నా బాంబేటి పేల్చేస్తారంతే. దుర్మార్గపు లక్షణం ఉన్నవాడికి ఎప్పుడొకప్పుడు ఆ మృత్యు తప్పదు. మూర్ఖుడి మనస్సు, కొవ్వించినటువంటి వాడి మనస్సు వెనక ముందు చూడదు. అందుకే జాగ్రత్తగా ఉండరా అని మేము కొంతమంది చెప్పాం, వినలేదు వీడు అని అందరూ దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నారు. కర్రములయ్యవి ఏవి, చేతులు కాళ్ళులయ్యవి, కాళ్ళేవి, శిరమేది, తలకయ్యేది, గంధర్వ వరుల చేత చచ్చువారలెల్ల ఇట్టుల ఎగుదురే. గంధర్వుల చేతులు చచ్చిన వాళ్ళంతా ఇలాగే అయిపోతారా, లేక ఇతని తోడి అలుక చేసిరో, వీడి మీద పగ వల్ల వీడినొక్కడిని ఇలా పచ్చడి చేశారా, అసలు గంధర్వులు అందరినీ ఇలా చంపుతారా, లేక వీడి మీద స్పెషల్ ద్వేషంతో ప్రత్యేక కక్షతో ఇలా చేశారా. ఇది కడు అక్క జంపు, ఇది ఇంత ఆశ్చర్యంగా ఉందేమిటి అని వాళ్ళు రకరకాలుగా ఆశ్చర్యపోయి గుండెలు బాదుకుని ఏడుస్తూ కన్నీళ్లు కరుస్తూ పొల్లి గింతలు పడిపోతూ ఉంటే ఆ 105 ఒకడికో దిక్కుమాల బుద్ధి పుట్టిందిట. ఒరేయ్, మనం ఎంత ఏడిస్తే మాత్రం, ఎంత పిలిస్తే మాత్రం ఈ సింహబలుడు లేస్తాడా, వీణ్ణి తీసుకుపోదాం, ఇంక మనది కాదు ఈ పీనుగు, గానుగులో పెట్టినటువంటి తెలకపిండిలో అయిపోయిన ఈ పీనుగుని తీసుకుపోయి తగలబెట్టేద్దాం, లేవండి అని అనగానే అందరూ సరేనని ఆ పీనుగుని తీశారట. పాడి తీసుకురావడానికి, పాడి మీద పడుకోబెట్టడానికి లేదు, అది పల్లకీలా తయారు చేయవలసి వచ్చింది. అందుకని చూస్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తారో చూద్దామని ఆ పక్కనే ఒక స్తంభం దగ్గర నిలబడి ఇలా చూస్తుందట, ఈ పీనుగుని ఏం చేస్తారో, ఎలా తగలడతారో, ఎందులో కూర్చోబెడతారు, ఎందులో కూర్చోబెడితే ఏమిటి, కర్మగలు అక్కడ నిలబడకపోతే, ఇలా తొంగి చూస్తుందట. అలా తొంగి చూస్తున్న ద్రౌపదిని చూశాడు వాళ్ళల్లో ఒకడు, భగ్గుమన్నది వాడికి. ఆ తర్వాత ఏం జరిగిందనే విషయం,
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు, రిచ్చం లోకాః సమస్తాః సుఖినో భవంతు.